అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః శ్రీమజ్జగద్గురవే నమః జగదంబామయమైన ఈ సభాసదస్సుకి నమస్సులు సమర్పించుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహించిన లలితాశాస్త్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవస్వామివారు అగస్త్యుల వారికి ఉపదేశించారు. ఇది బ్రహ్మ విద్యాపరంగా చెప్పబడినది కనుకనే దీనిలో మనం ఈ నామవైభవాల్లో చెప్తున్న వైభవాలు రూపవైభవ లీల వైభవ తత్వవైభవ మంత్రవైభవ యోగ వైభవ ఇవి ప్రధానంగా పరిశీలిస్తూ వస్తూ ఉన్నాం. నేనటి రోజున చెప్పుకున్న దాంట్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఈ నామం వరకు చెప్పడం జరిగింది. భానుమండల మధ్యస్థా నుంచి మనం పరిశీలిస్తూ ఉంటే సూర్యమండల మధ్యంలో ఉన్నటువంటి పరంజ్యోతియే అమ్మవారు. అలాగే భానుమండల మధ్యస్థ అన్నప్పుడు భాను విద్య అంటే సూర్యుడు ఉపాసించిన శ్రీ విద్యా రహస్యములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఎలాగైతే చంద్రవిద్య అన్నప్పుడు చంద్రోపాసిత శ్రీ విద్య చెప్పబడింది, ఇక్కడ భాను విద్య అన్నప్పుడు 12 మంది శ్రీ విద్యోపాసకుల్లో ఒకడు సూర్యభగవానుడు, ఆ ఉపాసనా విద్యను ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. మనకి వియచ్చక్రము ఏదుందో అదే శ్రీచక్రము అని. వియచ్చక్రం అంటే ఆకాశచక్రం అంట. ఆకాశచక్రము అంటే బయట కనబడే మహాకాశం, దీనికి కూడా మూలమైన చిదాకాశం మన హృదయంలో ఉండే దహరాకాశం. ఈ మూడు ఆకాశములు శ్రీచక్రస్వరూపముగానే భావన చేయాలి. అలా అక్కడ ఆకాశంలో మనకి గోచరించే మహాశ్రీచక్రస్వరూపం ఆదిత్య భగవానుడు. అదేవిధంగా పద్మనాభ సహోదరి అనే మాట వచ్చేటప్పటికల్లా కాంచీపురంలో బ్రహ్మదేవునికు ససోదర సోదర సహితురాలిగా అమ్మవారు దర్శనమిచ్చారు. అంటే విష్ణువుతో పాటు అమ్మవారు సోదరునితో ఉన్నటువంటి తల్లిగా దర్శనమిచ్చినది. ఇది వరదరాజ సమేత కామాక్షి అనే భావన చేసుకుంటున్నాం. అదేవిధంగా మధురై క్షేత్రంలో ఉన్న విశేషం ప్రస్తావన చేయడం జరిగింది. పురి జగన్నాథ క్షేత్రాన్ని కూడా భావన చేసుకున్నాం. ఇక్కడ చెప్పేటప్పుడు మూడు తత్వములు శివ విష్ణు శక్తి, ఈ మూడు తత్వముల అనుసంధానం గొప్ప యోగం. అవి అనేక చోట్ల మనకు లలితా సహస్రనామాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ రహస్యాన్ని పట్టుకున్న వారిలో మనకి శంకరుల తర్వాత శంకరులంతటి వారు అప్పయ్య దీక్షితులు వారు. ఆ మహానుభావులు రత్నత్రయ పరీక్షాను గ్రంథం రచించారు. ఆ రత్నత్రయం అని చెప్పినప్పుడు మూడు రత్నాలు చెప్పారు ఆయన, శివరత్న శక్తిరత్న విష్ణురత్నములు. ఆ మూడు రత్నముల్ని కలిపి ఉపాసించే పద్ధతి కూడా ఉన్నది. అదే ఇప్పటి వరకు మనం పద్మనాభ సహోదరి దగ్గర చెప్పుకున్నాం. అదేవిధంగా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఇది కళ్ళు తెరిచి కళ్ళు ముయ్యడంలోనే సృష్టి స్థితిలైలు చేస్తున్న తల్లి అని చెప్పడంలో స్పందశక్తి అని దీని యొక్క అర్థం. ప్రధానంగా చెప్పాలంటే స్పందన శక్తి చైతన్యం. ఈ చైతన్యం చేతనే సంకోచ వ్యాకోచములు రెండు జరుగుతుంటాయి. ఈ సంకోచ వ్యాకోచాత్మకమైన పద్ధతి ప్రతి కణంలో ప్రతి క్షణంలో జరుగుతూనే ఉన్నది. అందుకు సృష్టి స్థితిలైలంటే ఎప్పుడో కల్పాంతంలో ప్రళయం అని కాదు, ప్రతి అణువులో నిత్యం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్యం జరిగేటువంటి సృష్టి స్థితిలయలు అనబడే స్పందనాత్మక శక్తిని ఇక్కడ కనులు తెరిచి కనులు మూయడం అనే భావంలో చెప్తూ ఉన్నారు. ఇంకా ఇతర భావాలు నిన్ననే మనం మననం చేసుకున్నాం. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, ఇది నిజానికి భానుమండల విద్యలో చెప్తున్నారు. కనుక సూర్యపరంగా భావన చేస్తే సూర్యుడికి పేర్లు వర్తిస్తున్నాయి. ఎందుకంటే సహస్ర కిరణుడు ఆయన, అంటే తన చేతులు ఎక్కడికైనా చాచుతున్నాడు. ఎన్ని కిరణాలు ఉన్నాయంటే అనంత కిరణాలు ఉన్నాయి కనుక సహస్ర కిరణులు. పైగా ఆ కిరణాలే ఎక్కడికైనా ప్రసరిస్తున్నాయి కనుక పాదములు, ఆ కిరణాలే ప్రపంచానంతరి దృష్టి ఇస్తున్నాయి కనుక వక్షి, అలాగే జ్ఞానేంద్రియ స్థానమంతా సూర్యభగవానుడిని భావిస్తాం కనుక అవే శీర్షము. అందుకే సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాత్ అనేది సూర్యశక్తి యొక్క ఉపాసనయే. భారతీయ సంస్కృతి ఏ దేవత ఉపాసననైనా సూర్యునితోనే చూపిస్తున్నది. ఎందుకంటే మీరు ఏ దేవత ఆరాధన చేసినా అగ్నిహోత్రంలోనూ హోమం చేస్తారా లేదా? అగ్నికి ఇస్తేనే ఏ దేవతకైనా అందుతుంది. ఇది మనం రగిల్చిన అగ్ని, మన రగిల్చకుండానే తనంత తాను రగులుతున్న అగ్ని సూర్యభగవానుడు. అందుకే ఆయనే అసలైన అగ్నిహోత్రం. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలంచైవాగ్నిహోత్రిణాం వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. అందుకే ఆయనే సర్వయజ్ఞిహోత్ర స్వరూపుడు. అందుకే తూర్పు దిక్కుకి వేది అని పేరు. హగుంసుషిసద్వసురంతరిక్ష సద్ధోత వేదిషత్ అనే మంత్రం అక్కడ ఉంది. వేదిషత్ అంటే వేదియందు ఉండువాడు, వేదిక. మన ఇప్పటికీ వేదిక అని అంటూ ఉంటాం. అగ్నిహోత్రం తగిలిచిన చోటుకు వేదిక అని పేరు, తూర్పు దిక్కుకు వేదిక అని పేరు, సూర్యభగవానుడికి వేదిషత్ అని పేరు. వేదియందు ఉండేవాడు, అగ్నిహోత్రానికి సూర్యునికి ఉన్నటువంటి అనుబంధం మనం తెలుసుకోగలిగితే అమ్మవారు ఆ సూర్యభగవానుడిలో ప్రకాశిస్తున్న తేజస్వరూపునిగా అంతటా దర్శిస్తూ అంతటా వ్యాపిస్తూ అందరికీ జ్ఞానం ఇస్తున్నది. కనుక జ్ఞానప్రదాయిని అన్నప్పుడు సహస్ర శిష్యవదన, దర్శనశక్తి సహస్రాక్షి, గమనశక్తి సహస్రపాత్, ఈ మూడు ఇక్కడ మనం సూర్యపరంగా చెప్పుకున్నాం. రెండవది నిన్ననే ప్రస్తావన చేసుకున్న విరాట్ పురుషుడు, విరాట్ పురుష వర్ణన. ఇప్పుడు మూడవ భావం చూద్దాం. మనం పరమేశ్వర దర్శనం ఎలా చేసాం మన సంస్కృతిలో అంటే ఆశ్చర్యకరం. ఇంకెక్కడ ఏ ధర్మంలో కనబడదండి విశ్వరూపం అనే కాన్సెప్ట్. కేవలం మన హిందూ మతంలో కనబడుతుంది. పరమాత్మకి ఎన్ని నేత్రములు ఉన్నాయా అంటే లెక్కలేని నేత్రములు ఉన్నాయి. విరాట్ పురుష వర్ణన అంతా అదే కదా. ఈ సహస్రాక్ష సహస్రపాతను విష్ణు శాస్త్రంలో కూడా మనం చదువుకుంటున్నాం. పురుష సూక్తంలో ఉన్నది అదే మాట ఇక్కడ ఉన్నది. అంటే విష్ణు శాస్త్రము శ్రీ లలిత అన్నీ ఒకటే భావాన్ని మనకి ఇస్తున్నాయి. ఇక్కడ మనం గమనించుకోవాలంటే సహస్రం అంటే అనంతం అని అర్థం. ఇది మొదటి రోజున మనం అర్థం చెప్పుకున్నాం, అనంతం అని అర్థం. కనుక అనంతమైన నేత్రములు, అనంతమైన శిరస్సులు, అనంతమైన పాదములు కలది అని చెప్పినప్పుడు అనంత ఇంద్రియ శక్తి అని మూడు చెప్పారంటే ఉపలక్షక న్యాయం చేత మిగిలిన ఇంద్రియాలు కూడా మనం గ్రహించవలసిందే. ఇప్పుడు అమ్మవారి చైతన్యం అందరిలో ఉందని కదా నిన్నటి వరకు మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు మనం పరిశీలిస్తే ప్రతివాడి నేత్రంలోని దర్శనశక్తి అమ్మవారు, ప్రతివాడి చెవిలో శ్రవణశక్తి అమ్మవారు, వాడు పలికి వాక్శక్తి అమ్మవారు. అంతేగాని వాడు పలికిన తిట్లు, వాడు పలికిన స్తోత్రాలు అవి పక్కన పెట్టేయండి. మంచి మాట్లాడుతున్నాడా చెడ్డ మాట్లాడుతున్నాడా పక్కన పెట్టండి, వాక్ అనే శక్తిని మాత్రమే చూడండి. ఇది మనం గమనించుకున్నట్లయితే వాక్ అనే శక్తి, దర్శన శక్తి, ఇలా ప్రతి ఇంద్రియానికి శక్తి ఆవిడిచ్చిందే కానీ మనం తయారు చేసుకున్నది కదా కాదు కదా, ఉన్నది వాడుకుంటున్నాం మనం. ఇప్పుడు పరిశీలిస్తే అందరి తలల్లో ఆవిడ శక్తి ఉందా లేదా, అందరి కన్నుల్లో ఆవిడ శక్తి ఉంది, అందరి పాదాల్లో ఆవిడ శక్తి ఉంది. ఇలా గమనించినట్లయితే ప్రతి శిరస్సులో, ప్రతి పాదంలో, ప్రతి నేత్రంలో ఆవిడ శక్తే ప్రసరిస్తున్నప్పుడు ఎన్ని శిరస్సులు ఉన్నాయి, ఎన్ని పాదాలు ఉన్నాయి? సహస్ర, అనంత. అందుకే అందరి కన్నుల్లో చూస్తున్న దాతల్లే. ఇలా మనం పరిశీలించడమే ఈ నామాల్లో కనిపిస్తున్న విషయం. సృష్టిలో అందరి కన్నుల్లోంచి చూస్తున్న దర్శన శక్తి, అందరి శిరస్సుల్లోంచి కనబడుతున్న జ్ఞానశక్తి, అందరి పాదాల్లోని గమనశక్తి, అదే సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్. ఇలా చూడగలిగితే అఖిల రూపులు తన రూపమైన వాడు, అది మధ్యాంతములు లేక అడరువాడు అన్న గజేంద్రుడి మాట మనకు అర్థమవుతున్నది. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఇదొక సెట్. దీనికి దీనికి అనుబంధం చూడండి. సహస్రవ్యాపినైనటువంటి జగదంబ సృష్టిలో అందరికీ తల్లావిడ. ఎవరికి అంటే ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడు మొదలుకుని కీటకము వరకు అందరికీ తల్లి ఆవిడే అన్నారు ఇక్కడ. అందుకే త్వం దేవజననీ పరా అని మనకి అమ్మవారి సూక్తముల్లో వేదములలోనే చెప్పబడ్డాయి, నువ్వు దేవతలకే తల్లివి అని, దేవజనని అని. దేవతల్లోకెల్లా పరమమైన జన్మ ఎవరిది అంటే బ్రహ్మదేవుడు. ప్రతిదానికి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవాలి మనం. దేవతల్లోకెల్లా అతి పెద్దవాడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. అందుకే ఆయన సురజ్యేష్ఠుడు అని పేరు, పితామహుడు అని పేరు. అందుకే దేవతల్లోకెల్లా పెద్దవాడు ఆయన. అలాగే గొప్ప జన్మల్లో గొప్పది బ్రహ్మ, అలాగే తక్కువ జన్మల్లో అతి తక్కువది కీటకం. అందుకే ఇదొక అవధి, అదొక అవధి. అక్కడి నుంచి ఇక్కడి వరకే మొత్తం అని చెప్పుకునేది. ఇదొక ఎక్స్ట్రీమ్, అదొక ఎక్స్ట్రీమ్. ఇది పాపజన్మల్లోకెల్లా పరమ పాపజన్మ కీటకం, పుణ్యమైనటువంటి వాటిల్లోకెల్లా పరమ పుణ్యమైనది బ్రహ్మ. అక్కడ మొదలుకొని ఇక్కడ వరకు అంటే పుణ్యపాపములు సర్వజీవులకు ఉన్నాయి. ఈ సర్వజీవుల్లో చైతన్యం అమ్మాయి, అందరికీ తల్లావిడ. బ్రహ్మదేవుడు మొదలుకున్న కీటకం వరకు అందరికీ తల్లే, కేవలం మానవులకు మాత్రమే కాదు. అయితే మానవుడుకున్న బుద్ధిశక్తి ఏంటంటే ఆ శరీరంతో శక్తిని గుర్తించగలిగేటువంటి ఒకనొక అవకాశం ఉంది మానవుడికి. ఆవిడ మాత్రం సర్వ జగజ్జనని. జగజ్జనన్ అన్న మాట చాలు అందరికీ తల్లని. జగత్ అంటే మనకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాడు. ఆ బ్రహ్మ కీటజనని, కీటము వదులుకుని బ్రహ్మదేవుడి వరకు అందరికీ తల్లి అయినటువంటిది అని చెప్పినప్పుడు, తల్లి అన్నప్పుడు మనం శ్రీమాత అన్న మాటనే ఇక్కడ భావన చేసుకోవాలి. కారణమై, పోషకమై, రక్షకమై భరిస్తూ ఉన్నది ఎవరో, ఆవిడే తల్లి కదా. అందుకే అందరికీ ఆవిడే కారణం, పోషకం, రక్షకం చెప్పి వర్ణాశ్రమ విధాయిని తర్వాతి నామం. ఒకదానికొకటి క్రమం చూడండి, అత్యద్భుతంగా చెప్పబడుతుంది. అందుకే శాస్త్రం ఇది. ఆ వాక్యాలను అనుసంధానం చేసుకుంటే శాస్త్రోత్పన్నం జరుగుతుంది మనకి. వర్ణాశ్రమ విధాయిని అంటే వర్ణము, ఆశ్రమం అనే పద్ధతి ఏర్పాటు చేసిన తల్లి అన్నారు ఇక్కడ. ఇక్కడ నిజానికి కొన్ని వర్ణాల వారికి, కొన్ని ఆశ్రమాల వారికైనా అమ్మ తల్లి, అందరికీ ఆవిడ తల్లే. అందుకే ఆ బ్రహ్మ కీట జనని అని చెప్పి సర్వులకు ఆవిడే జనని చెప్పి మళ్ళీ వర్ణాశ్రమ విధాయిని అన్నారు. వర్ణాశ్రమం అనే పద్ధతి పెట్టిందిట. వర్ణాశ్రమాలు ఎవరికి ఉంటాయి? మానవులకు ఉంటాయి. అది కూడా ఏ మానవులకి? ఎవరైతే కర్మ చేసి బాగుపడదాం అనుకుంటారో వారికి ఉంటాయి. అందుకు కొందరు అంటూ ఉంటారు, అయ్యో భారతదేశంలోనే వర్ణాశ్రమాలు ఉన్నాయి, ప్రపంచంలో ఇంక దేనికి లేవా అంటే, నిజమే. భారతదేశానికి ఎందుకున్నాయంటే కర్మభూమి, యజ్ఞభూమి కనుక భారతదేశానికి ఉన్నాయి. అందుకు కర్మ అంటూ ఎక్కడుంటుందో అప్పుడు వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. ఈ వర్ణాశ్రమ పద్ధతి ఎవరు ఏర్పాటు చేశారు? అమ్మవారే ఏర్పాటు చేశారు. వర్ణము, ఆశ్రమము అనే పద్ధతి ఆ తల్లి ఏర్పాటు చేసింది. దీనికి ప్రమాణం ఏమిటి అంటే సరిగ్గా భగవద్గీతలో వాక్యమే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడు ఇక్కడ. వారి వారి గుణకర్మలను అనుసరించి నేను చాతుర్వర్ణ్యం సృష్టించానన్నాడు. కొంతమంది అంటారు మానవులు పుట్టడం ఒకేలా పుడతారండి, వాళ్ళ గుణకర్మల బట్టి నాలుగు వర్ణాల వారు నిర్ణయించాలి అని భగవద్గీతలో చెప్పారండి. నేను అలా చెప్పలేదు. అలా చెప్తే సృష్టం అనే మాట ఎందుకు వస్తుంది? నేను సృష్టించాను అన్నాడు ఆయన. పుట్టుకతోనే ఈ వర్ణములంటూ ఉంటాయి. అందుకు చాతుర్వర్ణ్యం మయా సృష్టం. వారి పూర్వజన్మల యొక్క వాసనలను అనుసరించి, ఆ కర్మల్ని, ఆ గుణాలని అనుసరించి నాలుగు వర్ణముల్ని నేను ఏర్పాటు చేశాను అన్నాడు ఇక్కడ. అలాగే చతురాశ్రమములు, ఇది వ్యవస్థ. మానవుడు బాగుపడ్డానికి భగవానుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ పేరు వర్ణాశ్రమ వ్యవస్థ. ఇది నేనే చేశాను, నేను చేయలేదన్నాడు. ఆ మాట రెండు పక్కగానే, వాటి కర్తను నేను, అకర్తను కూడా నేనే అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు? తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. దాని కర్తను నేనే, అకర్తను నేనే. ఈ మాట ఎందుకు చెప్పాడు చూడాలి. అదే అక్కడ ఉన్న అందం అండి. అంటే భగవంతుడు ఎవరికో ఒక కొందరి మీద ప్రేమ పుట్టి ఒకరినొకరు వర్గంలో, ఒకరిని ఇంకో వర్ణంలో పడేడు. వారి వారి గుణకర్మలను అనుసరించే చేస్తాడు తప్ప తన ప్రమేయం అంటూ తాను నిర్ణయం లేదు. వారి కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు కనుక కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు కర్త. కానీ వారి కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు కానీ తన ఇచ్ఛతో కాదు కనుక ఆ కర్త. అది తెలుసుకోవాల్సింది. అందుకే అంత తగ్గ చెప్పాడు. అందుకు భగవంతుడు ఎందుకు కొందరిని అలా సృష్టించాలి, కొందరిని ఇలా సృష్టించాలని ఆయన ప్రశ్నించడానికి వీల్లేదు. అలా అడిగితే నేను సృష్టించలేదు అంటాడు ఆయన. వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళకి ఇచ్చానయ్యా రూపములు. అది ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ నుంచి చిట్ట చివరికి లేబర్ వరకు అందరికీ జీతాలు ఇస్తూ ఉంటాడు యజమాని. అందరికీ ఎలా ఇస్తాడు? వారి వారి యొక్క గుణకర్మ విభాగశః. అందరినీ సమానంగా చూడటం అంటే అర్థం ఎవరి పనికి తగిన జీతం ఇవ్వాలనే, కానీ ఇంజనీర్కి ఎలాగిస్తున్నారో కింద పనిచేస్తున్న లేబర్కి అదే ఇమ్మన. సమదృష్టి అంటే అర్థం ఏంటి? ఇది సమత్వం తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారండి. సమత్వం సమత్వం అనేది చాలా ఈ రోజుల్లో పాడు చేయబడ్డే శబ్దాలు అదొకటి. సమత్వం ఒక్క దశలోనే ఉంటుంది, బూడిదలో. ఆ దశలో అన్నీ ఈక్వల్, బూడిదైనప్పుడు. ఇప్పుడు మన అప్పటి నుంచి కాలేదు కనుక ఎంతవరకు అయితే నామరూప వ్యక్తి ఉంటుందో అక్కడ సమత్వం ఉండదు. ఉపాధిగతంగా అసమానత్వమే, చైతన్యగతంగా సమత్వం. ఇది పరిశీలించవలసిన విషయం. అది అందుకు సమం సర్వేషు భూతేష్ ఇది. అందుకు వర్ణాశ్రమ విధాయని నామం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని శాస్త్రీయమైన అర్థమే చెప్పుకోవాలి. సరిగ్గా అన్వయించడం చేత కాకపోతే నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. కానీ ఏదో ఆధునికంకరంగా చెప్దాము, ఎవరినో మెప్పిద్దామని చెప్పి అశాస్త్రీయంగా చెప్పరాదు కదా. అందుకు వర్ణాశ్రమ విధాయని అన్నప్పుడు ఇది ఎందుకు చెప్పింది తల్లి అంటే, ఇది లేనిది తరించలేమిట. అయ్యా మరి వేదాంతంలో ఇవన్నీ లేవు కదా అంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఇవన్నీ కావాలి. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాల వారు అపరోక్షానుభూతిలో మొట్టమొదటి వాక్యమే చెప్తున్నాడు, సువర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్. ఈ మాట కూడా ఆయన ఊరికనే తీసుకోలేదండి. ఈ వాక్యం సరిగ్గా మనకు భాగవతంలో కనబడుతుంది, విష్ణు పురాణంలో కనబడుతుంది. ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట వేదాంతంలోకి వెళ్లే ముందు స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్, వారి వారి వర్ణానికి వారి వారి ఆశ్రమానికి అనుగుణమైన ధర్మాన్ని ఆచరించి అది కూడా విష్ణు ప్రీతికి చేస్తున్నానని చెయ్యాలట. అలా చేస్తే అప్పుడు వాడి చిత్తానికి ఒక ఏకాగ్రత, ఒక శుద్ధత ఏర్పడుతుంది. అప్పుడు వాడిని వేదాంతంలోకి తీసుకురా, లేకపోతే అక్కడికి వచ్చి నిద్రపోతాడు. వాడు సంస్కారం ఉండద్దు. అందుకు సంస్కారం ఇవ్వడానికి పనికొస్తున్నాయి అన్నమాట కర్మ. అందుకు వర్ణాశ్రమములు అనేది శాస్త్రం చెప్పింది. ఇది చెప్పకుండా ఎవడైనా బోధించాడంటే మన కొంపలు ముంచుతున్నాడని అర్థం. ఇందులో సనాతన ధర్మం వర్ణాశ్రమం మీద ఆధారపడి ఉన్నది. అందుకు ఈ వర్ణాశ్రమముల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ ప్రశ్న వేస్తే ఎవరి వర్ణం వారికి ఎక్కువ, ఎక్కువ తక్కువ లేవీ లేవు. లోక వ్యవస్థ నడపడం కోసం పరమాత్మ వర్ణాశ్రమం లేదని ఏర్పాటు చేశాడు. వర్ణ వ్యవస్థ కేవలం మానవుల్లోనే కాదు, అయితే భారతీయ సంస్కృతిలో ఋషులు ఉన్నారు కనుక దీని వ్యవస్థ చేశారు. కానీ వర్ణధర్మం మాత్రం ప్రపంచమంతా ఉంది. ఆ మాటకు వస్తే జ్యోతిషాస్త్రం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు, గ్రహాల్లో కూడాను వర్ణగ్రహాలు ఉన్నాయి. బ్రాహ్మణ గ్రహాలు, వైశ్య గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, గ్రహాల్లో ఉన్నాయి. వృక్షాల్లో కూడా బ్రాహ్మణ వృక్షాలు, ఈ వృక్షాలు ఉన్నాయండి. శిలల్లో ఉన్నాయి. శిలలో బ్రాహ్మణ శిల అంటే జంజం వేసి కూర్చోదు అది. అక్కడ శిలాలక్షణం తెలియాలంటే శిల్పశాస్త్రజ్ఞుని అడగండి, వాళ్ళు చెప్తారు. ఏ శిల ఏదో చెప్తాడు, పుంశిల, నపుంసక శిల, స్త్రీశిల అని శిలాభేదాలు ఉన్నాయట. స్త్రీదేవతా విగ్రహాలు చెక్కాలంటే స్త్రీశిలే వాడాలి, పురుష దేవతా విగ్రహాలు చెక్కాలంటే పుంశిల వాడాలి, పీఠములు మొదలైనవి చెక్కేటప్పుడు నపుంసక శిల వాడాలి. దేనికి ఏ శిల కూడా అంటే ఏది చెప్తే అది బొమ్మ అయిపోతుంది, దానికి అంత శాస్త్రం ఉంది. దాని పేరు ఆగమశాస్త్రం, శిల్పశాస్త్రం. అంత విశేషం ఇది. అయితే భారతీయ ఋషి విశేషం ఏంటంటే, బయట కనబడుతున్న ఉపాధులు కాకుండా లోపల ఉన్న లక్షణాన్ని తపస్సుతో దర్శించి మనకి ఇచ్చాడు. ఇందులో ఏది ప్రయోజనం? దేని అవసరం వచ్చినప్పుడు అదే. దేవతల్లో కూడా వర్ణములు ఉన్నాయి, ఆశ్చర్యపోతాం మనకు. నవగ్రహాల్లోనే వర్ణములు చూపిస్తూ ఉన్నారు. అలాగే వృక్షాల్లో, చెట్లలో, ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రపంచమంతా కూడా మూడు గుణాల యొక్క కలయికే. మూడు గుణాల్లో సత్వగుణం పాళ్ళు ఎక్కువ ఉంటూ రజోగుణ తమో గుణములు కాస్త తక్కువ ఉంటే అది విప్ర అని చెప్పబడుతున్నది. అదే రజోగుణం పాలు ఎక్కువ ఉంటూ మిగిలినవి రెండు ఉంటే క్షత్రియ. రజోగుణ తమోగుణముల యొక్క పాలు సమంగా ఉంటూ సత్వం కొంచెం తగ్గితే వైశ్య, తమోగుణం పాలు ఎక్కువ ఉంటే అది శూద్ర అని చెప్పబడుతున్నది. అన్ని గుణములు అమ్మవారి స్వరూపాలే. మరి ఏది తక్కువ ఏది ఎక్కువ చెప్తాం? ఒకే మానవుల్లో కూడా మళ్ళీ నాలుగు వర్ణాలు ఉంటాయట. ఒకే వ్యక్తి ఆలోచన చేసేటప్పుడు, మేధస్సు ఉపయోగించినప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడట. తను తాను రక్షించుకోవడానికి ఏ ఏర్పాట్లు చేసుకున్నా, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక సిస్టమ్ లైఫ్లో ఏర్పరచుకుంటే వాడే క్షత్రియుడు. తనకు వచ్చింది తాను చక్కగా వినియోగించుకుంటూ ఎలా పంపకం చేసుకోవాలో ఆదాయాన్ని చూసుకుంటే వాడే వైశ్యుడు. తాను ఏదైనా ఒక వృత్తిని చేసేటప్పుడు తానే శుద్ధుడు. ఇప్పుడు చెప్పండి చతురహ స్వర్ణాలు ఎక్కడున్నాయో. అందుకే ఇదొక సైంటిఫిక్ వ్యవస్థ, ప్రపంచంలో ఉందది. అయితే దీనిని మన వాళ్ళు ఏం చేశారంటే, ఒక పరంపర, ఒక రక్తము, కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో పటిష్టంగా ఉంది. ఒకప్పుడు, ఇప్పుడు ఉందా అంటే కొంచెం ప్రశ్నార్థకం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది మనకి. తాత ముత్తాతలు ఉంది గనక ఇది మనకి ఆ వ్యవస్థలో చక్కగా ఇమడబడి క్షేమంగా చక్కగా వెళ్ళింది. తర్వాత తర్వాత వ్యక్తుల స్వార్థాలు ప్రబలిపోయి ఎవడి పనులు వాడు చేయడం మానేసి నువ్వెక్కువ నేను తక్కువ అని కొట్టుకోవడం మొదలెట్టాక వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోయింది. అందుకే ఇలాంటి సమయంలో పూర్తిగా వదిలేసామా అంటే మళ్ళీ లేదు. ఒకప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ బాగా ఉన్నప్పుడు లేనన్ని కుల సంఘాలు ఇప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఎక్కువ ఉన్నాయి, అవునా లేదా? పాలనలో జాతులు చూడకూడదు అన్న కాలంలోనే జాతిని ఆరాహారం చేసుకునే పాలన ఉంది. మనకు ఆఖరికి కళ్ళు మూసుకు బతికేస్తూ అదే జ్ఞానం అనుకుంటున్నాం. చుట్టూరు ఒక్కసారి ఆలోచిద్దాం. అందుకు వర్ణాశ్రమ వ్యవస్థ గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాల్సిన కాలం ఇదే. అందుకు ప్రతి వర్ణము గొప్పదే. ప్రతి వర్ణం వారికి శాస్త్రం విధించిన కర్మ వారు చేసుకుంటూ, వారు సత్వగుణాన్ని పెంచుకుంటూ, వారు చేసిన కర్మ వారు జాగ్రత్తగా పాటిస్తూ ఈశ్వర భక్తి కలిగి ఉంటే అది వారిలో సత్వగుణాన్ని పెంచుతుంది. క్రమంగా పెంచి వాళ్ళకి తత్వము మోక్షం వస్తుంది. మోక్షం ఎవడు పొందుతాడు అంటే ఏ వర్ణం వాడైనా పొందుతాడు అది తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఒక్క మాట చెప్పాడు, స్వకర్మణ తమభ్యర్థి సిద్ధిం విందతి మానవ. అంతేగాని ఫలానా జాతి వాడికే మోక్షం ఇస్తాను ఎక్కడైనా ఉందా? అందుకు సృష్టిలో ప్రతి వర్ణంవాడు గొప్పవాడే, ప్రతి ఆశ్రమంగా వాడు గొప్పవాడే. అందుకే వర్ణ ఆశ్రమ పక్కన ఉన్నాయి. నాలుగు ఆశ్రమంలో ఏది గొప్పది? గృహస్థాశ్రమం చాలా గొప్పది అని గృహస్థు అనుకుంటే చాలా మంచిది. సన్యాసి గృహస్థాశ్రమం మంచిది అనవసరంగా పొరపాటు చేశాను అనుకోకూడదు, అని మళ్ళీ వెనక్కి వెళ్తే మహాప్రమాదం. కనుకనే ప్రతి ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, వారు అది పాటించినప్పుడు ఇది గొప్పది. అందుకు ప్రతి వర్ణం వల్ల, ప్రతి ఆశ్రమం వల్ల ప్రపంచానికి ఒక ఉపయోగం ఉంది. వాడు ఆ ధర్మం పాటించినప్పుడు ప్రపంచానికి అది ఉపయుక్తం అవుతుంది. అయితే వృత్తులు ఒకప్పుడు వర్ణాన్ని ఆశ్రయించుకుని ఉండేవి, ఇప్పుడు వృత్తుల తీర్లు మారిపోయాయి. వృత్తుల తీర్లు మారిపోయే కనుక పద్ధతులు మారుతున్నాయి. కానీ వృత్తి వేరు, ధర్మం వేరు. ధర్మం పరంపరాగతంగా నీ కుటుంబం ఏదైతే పరంపరగా చేసుకుందో ఆ ధర్మం, ఇప్పుడు వృత్తి మారింది కనుక ధర్మాలు మారడానికి లేదు, వారి యొక్క పరంపరను వాళ్ళు అనుసరించవలసిందే. ఇదే సమయంలో అమ్మవారు చెప్తున్న వ్యవస్థ ఏమిటి అంటే, ఎవరి వర్ణధర్మాన్ని వారు కాపాడుకోవాలి. అందుకే వర్ణ సాంకర్యం కాకుండా కాపాడుకోవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉన్నది. ఈ మాట ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో మనం చెప్పుకోవాలి. వర్ణ సాంకర్యం జరిగిందా? ఒక జీవుడంటే కనబడే కేవలం అన్నమయ్య కోసమే కాదు, లోపల సూక్ష్మమైన ఎన్నో అంశాలుంటాయి. అవి పరిశోధించే దశకి ఇంకా ఈ సైన్స్ ఎదగలేదు. ఎప్పటికో ఎదుగుతుంది, అది ఎదుగో లోపల మనం భ్రష్టమైపోకూడదు అది చెప్పడం. అందుకే ప్రతి వాళ్ళ కర్తవ్యం వర్ణ సాంకర్యం కాకుండా కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు చాలా బాధాకరంగానే ఉన్నాయి ఆ విషయాలు తెలుసు. అటువంటిప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు తప్పిది, వారి వర్ణ పరంపర, వాళ్ళ కుటుంబ పరంపర వాళ్ళు మొదటి నుంచి పాటిస్తూ పిల్లలకు అలవాటు చేయట్లేదు. అలవాటు చేస్తే అప్పుడు తెలుస్తుంది నేనేమిటి, నేను ఎలా ఉండాలి అనేది. అది మనం చెప్పట్లేదు. ఇప్పటి నుంచి నీకెందుకురా, నువ్వు హాస్టల్కి వెళ్ళి ఏ గడ్డైనా తను ఏదైనా చదువుని పంపించేస్తున్నావు, మనదేమిటో మనం చెప్పట్లేదు. అది బాధ్యత. అందుకు వర్ణాశ్రమ ధర్మములు సాంకర్యములు కారాదు. బ్రహ్మచారి బ్రహ్మచారిగానే ఉండాలి. కొంచెం గృహస్థాశ్రమం కూడా కలుపుకుంటానంటే మరి ఇంకేం బ్రహ్మచారి అవుతాడు వాడు. అందుకు ఎవరు వారిది పాటించడమే. అందుకే వర్ణధర్మములకి గొప్పగా చెప్పుకోవాలి. అందుకు ఇవన్నీ కలిపి ఒకే పరమ పురుషుడి శరీరంలో మనం భావన చేసింది విరా. ఇదంతా పురుషుక్తమే, పరిశీలించండి. సహస్రాక్షి సహస్ర తర్వాత ఈ నామములు వచ్చేప్పుడో సరిగ్గా మనకి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ మంత్రం వచ్చిందా లేదా? అదే చూడండి, పురుషసూక్తం అంతా ఇక్కడ ఆవిష్కరింపబడింది. పురుషసూక్తం ఆవిష్కరిస్తున్నారు కనుకనే పద్మనాభ సహోదరి తీసుకొచ్చారు. ఔచిత్యం చూడండి లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఔచిత్యం. అందుకే వశిన్యాది వాగ్దేవతలకు మించిన కవులు లేరు మనకి. వర్ణాశ్రమిధాయిని అన్నమాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి వర్ణము భగవంతుడు మనకి తరించడానికి ఇచ్చిన ఒకనొక మార్గము, దానితోనే మనం తరించవచ్చు. అందుకు వర్ణాశ్రమ విధాయిని. ఈ విధానం దేని ద్వారా ఆవిడ ఏర్పాటు చేసింది? వర్ణాశ్రమాల గురించి మనకు ఎవరు చెప్తున్నారు? వేదముల ద్వారా మనకు తెలిసింది. అందుకు వేదముల ద్వారా ఎవరు ఎలా జీవించాలో చూపించింది ఆ తల్లి. అందుకు విధానం ఏర్పాటు చేసి విధానమును తెలియజేసింది ఆవిడే. తానే శాస్త్ర రూపంతో చూపించింది. శాస్త్రము పరమాత్మ వల్ల నొచ్చింది. అందుకే బ్రహ్మసూత్రాలు శాస్త్రయోనిత్వాతను సూత్రం చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, శాస్త్రములకు అమ్మ కారణము, అమ్మకు శాస్త్రములు కారణము. కొంచెం కన్ఫ్యూజ్ ఏం కావద్దండి. అమ్మకు శాస్త్రములు కారణము, శాస్త్రములకు అమ్మ కారణం. ఇది ఎలా తెలుసుకోవాలంటే, మనం అమ్మ గురించి తెలుసుకోవాలన్నా, అమ్మ గురించి ఉపాసన చేయాలన్నా మనకు శాస్త్రాలే దిక్కు. కనుక శాస్త్రముల ద్వారానే మనం అమ్మను తెలుసుకున్నాం కనుక అమ్మకు శాస్త్రములు కారణము. ఇది మనకు సాధనకు వరకు వచ్చాయి. శాస్త్రములు ఎవరి నుంచి వచ్చాయి? అమ్మవారి నుంచి వచ్చాయి. అందుకే శాస్త్రములన్నీ అమ్మవారి నుంచి వచ్చాయి. ఇది మనకు ఉపనిషత్తు చెప్తోంది, యస్య నిశ్వసితం వేదాహ అని. వేదములన్నీ పరమాత్మ యొక్క నిట్టూర్పులే, అక్కడి నుంచి ఆయన నుంచి వచ్చాయి. మన నుంచి వచ్చిన ఊపిరి మనదే. ఎంత సహజంగా మన నుంచి ఊపిరి వస్తుందో అమ్మవారి నుంచి అలా వచ్చింది వేద విజ్ఞానం అంతా. ఆ వచ్చిందంతా మొట్టమొదటి పుచ్చుకున్నవాడు బ్రహ్మగారు. ఆయన్ని మొదలుకుని అందరికీ ఆవిడే తల్లి, ఆ బ్రహ్మ కీట జనని. చూడండి ఇక్కడ ఆ ఔచిత్యాలు ఎంత అందంగా కనబడుతున్నాయో. అందుకు ఆ శాస్త్రములన్నీ అమ్మవారి స్వరూపములే. ఎందుకంటే ఆవిడ ఒక పాలకురాలా కాదా? ఒక పాలన చేసేటప్పుడు తాను పాలించే రాజ్యానికి ఒక కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుంది. దాని ప్రకారం లా అండ్ ఆర్డర్ అని ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యంలో వాళ్ళందరూ వెళితేనే దాని పేరు ప్రభుత్వం. ఆ కాన్స్టిట్యూషన్ లేకుండా కానీ ఉంటే అరాచకం అంటాం. అందుకు ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉండాలి పాలన అన్నప్పుడు. మరి అమ్మవారు జగజ్జనని కదా, పైగా శ్రీ మహారాజ్ని కదా, ప్రపంచాన్ని పాలిస్తోంది కదా, పాలించేటప్పుడు ఆవిడికి ఒకనొక కాన్స్టిట్యూషన్ తయారు చేయాల్సిన బాధ్యత పడింది ఆవిడికి. ఆ కాన్స్టిట్యూషన్ ఆ దేశం వాళ్ళందరికీ ఆజ్ఞ అంతే కదా. అలాగే అమ్మవారు ఈ లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ తయారు చేసిందిట. అదే వేదము. అది ఆవిడ తయారు చేసి మనకు ఆజ్ఞాపించింది. గురువుగారు చెప్పింది పాటించవలసిన బాధ్యత శిష్యుడిది, రాజు చెప్పింది పాటించాల్సిన బాధ్యత పౌరులది. రాజు అనగా ప్రభుత్వం. ప్రభుత్వం నిర్ణయించింది పాటించాలి. పాటించకపోతే ఏం చేస్తారు? అవునా లేదా? ఇదివరకు మనకి వివాహ పరిమితి చెప్పేటప్పుడు 18 ఏళ్ళు 21 ఏళ్ళు చెప్పారు. ఒకప్పుడు ఇంకా తక్కువ కూడా చెప్పారు. అప్పుడు అరెస్ట్ చేసేవారు కాదు, ఎందుకంటే అప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా కాన్స్టిట్యూషన్ పెడితే దాని విరుద్ధంగా చేస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? అక్కడ నువ్వు తర్కాలు చేస్తానంటే కుదురుతుందా? లా అండ్ ఆర్డర్ పాటించాల్సిందే, అవునా లేదా? ఇదివరకు అప్పుడు సిచ్యుయేషన్ వేరు, అప్పుడు మానవులమేగా, అప్పుడు భూమేగా. మరి నువ్వు ఒక దేశం కోసం ఏర్పాటు చేసుకున్నదే నువ్వు అలాగే మార్చలేకపోతున్నావే. ప్రపంచ నిర్వహణ కోసం అమ్మవారు ఇచ్చినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ ఉన్నది, దాని పేరే వేదము. ఈ వేదము అమ్మవారి యొక్క ఆజ్ఞారూపము. అందుకు వర్ణాశ్రమ విధాయనైన తల్లి ఆ విధానమును తయారు చేసి మనకిచ్చింది. దాని పేరు నిజాజ్ఞారూప నిగమ. అది చక్కటి మాట, తర్వాత మాట. నిజ ఆజ్ఞారూప నిగమ. నిజ అంటే తన యొక్క ఆజ్ఞారూపమైన నిగమములు కలది. నిగమము అనగా వేదాది శాస్త్రములు. ఈ వేదాది శాస్త్రములన్నీ అమ్మవారి యొక్క ఆజ్ఞలు. అది పరమాత్మ శివుడు చెప్తాడు శివపురాణంలో, శృతి స్మృతి మమైవాజ్ఞ అని. శృతి స్మృతి నా యొక్క ఆజ్ఞలు, శృతి స్మృతి ఇత్యాదులు నా ఆజ్ఞలు. ఎవడు దాన్ని ఉల్లంఘిస్తాడో వాడు శిక్షకు అర్హుడు, ఎవడు దాన్ని పాటిస్తాడో వాడు రక్షణకు అర్హుడు. ఇది స్వామివారు పెట్టినటువంటి విధానం. ఇక్కడ స్వామివారన్నా అమ్మవారన్నా ఒకటే. అందుకు భగవానుడు నిజాజ్ఞారూప నిగమ. ఈ మాట మనకి కూర్మ పురాణంలో మమైవాజ్ఞాపరాశక్తి వేద సంజ్ఞా పురాతని ఋగ్యజుస్సామ రూపేణ సర్గాదౌ సంప్రవర్తత. సృష్టికి యాది అందు ఋగ్యజుస్సామ వేదాత్మకమైన వేదమంతా కూడా మమైవ ఆజ్ఞ, నా యొక్క ఆజ్ఞయే అని అమ్మవారు చెప్పారు. ఇదే మాట శృతి స్మృతి మమైవాజ్ఞే అనే మాటలో విష్ణువాక్యము శివవాక్యం కూడా ఇదే వాక్యంతో కనబడతాయి మనకి. అంటే ఈశ్వరుడు ఒక్కడే, ఏ ముఖంతో చెప్పిన విషయం అదే. మొత్తానికి ఇవన్నీ పరమాత్మ యొక్క ఆజ్ఞావాక్యములు. అందుకే వేదేశ్య సర్వైరహమేవ విద్య వేదాంతకృత్ వేద విధేయవచాహం అన్నాడు పరమాత్మ గీతలో. వేదములంటి చేత తెలియబడుతున్నవాడు నేను, కనుక నన్ను తెలుసుకోవాలంటే ప్రమాణం ఏది? వేదమే. ఇప్పుడు మనం ఇన్ని చెప్తున్నామంటే శాస్త్రం లేకపోతే అమ్మవారు తెలుస్తారా, శివుడు తెలుస్తాడు, విష్ణువు తెలుస్తాడా, వాళ్ళని పొందాల్సిన విధానం తెలుస్తుందా? ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? అమ్మవారే అలా ఏర్పాటు చేసిందిట. అందుకు వేదము శాస్త్రం అంటే వేదమేనండి. ప్రాచీనుల దృష్టిలో శాస్త్రము అనగా వేదమే శాస్త్రము. దాన్ని అనుసరించి ఏవైనా చెప్తున్నాయో అవి కూడా శాస్త్రములే. అందుకే శృతి స్మృతి పురాణములు ఈ మూడు కూడా ఒకే గౌరవం అని ఎందుకు ఇచ్చామంటే, శృతి అనగా వేదం, వేదం ఏం చెప్పిందో అవే చెప్తున్నాయి స్మృతులు పురాణములు. కనుక వాటికి కూడా ఆ స్థానం ఇచ్చాం మనకు. ఇవన్నీ కూడా శాస్త్రములు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో పరమాత్మ చెప్తున్నాడు. అందుకే శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకోవాలి అని చెప్పడంలో ఆ వేదమే ఆయన ఏర్పాటు చేసిన శాస్త్రం. ప్రమాణంగా తీసుకుంటే బాగుపడతామని చెప్తాడు, ఇది ఒక బోధ. ప్రమాణంగా తీసుకోకపోతే నశించిపోతామని మళ్ళీ చెప్తాడు ఆయన. ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ్చ సిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి. శాస్త్రవిధిని అతిక్రమించరాదు. అలాంటి శాసనం చేసి పెట్టేసింది అమ్మవారు. అందుకు నిగమములు అమ్మవారి ఆజ్ఞారూపములు, నిజాజ్ఞారూప నిగమ. ఇప్పుడు అమ్మ పని ఏంటి? ఒక పద్ధతి పెట్టేసింది మనందరం బాగుపడడానికి. ఎవరైతే ఆ పద్ధతిని పాటిస్తారో వాళ్ళు పవిత్రులైపోతారు. వాళ్ళకి గత జన్మల పాపం ఉంటే కానీ జన్మ రాలేదు కదా, ఈ జన్మ వచ్చింది. గత జన్మల పాపములు పుణ్యములు కలిసి వచ్చాయి. ఇప్పుడు ఈ పాపాలన్నీ పోగొట్టుకుంటేనే మళ్ళీ తరించగలం. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి కావాల్సిన పద్ధతులు వేదం చెప్పింది. ఆ పద్ధతులు పాటిస్తే మనకు పాపములు పోయి పవిత్రులమవుతాం. పాపాలు పోయి పవిత్రమయ్యే స్థితికి పుణ్యము అంటారు. పుణ్యము అంటే పునాతి అనేన ఇది పుణ్యం. చాలామందికి పుణ్యం అంటే ఆశ ఉంది కానీ పుణ్యం అంటే తెలియదు. పుణ్యం అంటే చెయ్యాలని ఆశ లేదండి, పుణ్య ఫలం పుచ్చుకోవాలని ఆశ చాలామందికి. అందుకు పుణ్యం అంటే ఏంటో తెలుసుకోండి. ఏది చేయడం వల్ల మనం పవిత్రమవుతామో దాని పేరు పుణ్యము. అందుకు వేదాది నిగమములు అమ్మ ఆజ్ఞారూపములు అయ్యాయి కదా, దాన్ని బట్టి నడిచేవాళ్ళు పుణ్యాత్ములు, దాన్ని తిప్పి దాన్ని అతిక్రమించేవాళ్ళు పాపాత్ములు. కానీ శాస్త్రం చాలా మృదువుగా మాట్లాడుతుందని పాపం అనే శబ్దం వాడదు, చాలా పవిత్రంగా వాడుతుంది. అపుణ్యం అంది అంత చాలా బాగుందో, అవపేరే ముసలమ్మ కానీ చెప్పే తీరు చూడండి ఎంత బాగుందో. అది పుణ్య అపుణ్య అన్నది మనం కూడా రౌరవే అపుణ్య నిలయే అని అంటాం. అక్కడ అపుణ్య నిలయ అంటే నరకాల్లో ఉన్నారని అర్థం, కానీ అలా అనకూడదు కదా, అపుణ్య అనాలి. ఎంత బాగా చెప్పారో అక్కడ. అలాగే ఇక్కడ పుణ్య అపుణ్య, శాస్త్రముల ప్రకారం ప్రవర్తిస్తే పుణ్యం, దాన్ని అతిక్రమిస్తే అపుణ్యం. అందుకు అమ్మవారు ఏం చేస్తున్నారంటే, ఆ పుణ్యం చేసినందుకు ఫలంగా సుఖమిస్తున్నది, అపుణ్యానికి ఫలంగా దుఃఖమిస్తుంది. మొత్తం ఈశ్వరుడు కృత్యమంతా ఇందులో చూపించారు చూడండి. అందుకే ధర్మం అంటే ఏమిటి, శాస్త్రం చెప్పేదే ధర్మం, మనకు తోచింది ధర్మం కాదు కదా. అందుకో పెద్ద ఆయన చెప్పిన వాక్యం మనం గతంలో చెప్పుకున్నట్టు గుర్తు, మరొకసారి చెప్పుకుంటే తప్పేం లేదు. తోచినట్టు నడిచేవాడు వానరుడు, శాస్త్రం చెప్పినట్టు నడిచేవాడు నరుడు. ఇది గొప్ప విషయం. అందు మనం తోచినట్టు నడవకూడదు, శాస్త్రం చెప్పినట్టు నడవాలి. అందుకే శాస్త్ర విహిత కర్మాచరణయే ధర్మము, అది నిర్ణయించేది వేదము, అది అమ్మవారి ఆజ్ఞ. ఎంత చక్కగా చూపించాడు చూడండి. ఇదిగా అది నిజాజ్ఞారూప నిగమ, పాటించితే పుణ్యఫలంగా సుఖమిస్తున్నది, పాటించకపోతే అపుణ్యఫలంగా దుఃఖమిస్తుంది. అందుకు సుఖ దుఃఖానుభవాలు ఎవరు ఇస్తున్నారు, అమ్మవారు ఇస్తున్నారు. కానీ ఎలా ఇస్తున్నారు, దానికి ఒక సిస్టమ్ పెట్టింది ఆవిడ, సిస్టమ్ ప్రకారం ఇస్తుంది. అందుకే అంత చక్కగా వివరించారు ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అని చెప్పడం. ఇది సరిగ్గా మనకి బ్రహ్మసూత్రాలు చెప్పిన ఫలమత ఉపపత్తే అనే సూత్రం అంతా ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మొత్తం ఎలా వస్తుంది చూడు, ఉపనిషత్తు విజయ వివేచన. అందుకే ఈశ్వరుడు ఎవరయ్యా అంటే కర్మఫల ప్రదాత. ఇక్కడే పూర్వమీమాంసను కొట్టి ఉత్తరమీమాంస ప్రతిష్టాపన జరుగుతుంది. పూర్వమీమాంస అంటుంది ఈశ్వరుడు ఎవరయ్యా వాడి గురించి వదిలేయి, నీ కర్మ నువ్వు చేస్తున్నావు దాని ఫలం నువ్వు అనుభవిస్తున్నావు అంతే. ఇది పూర్వమీమాంస అంటే. ఉత్తరమీమాంస అలా గనదు, కర్మే చేస్తుంది అని కర్మను మనం ఒప్పుకోకూడదు. కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నాడు ఎవరు, రమణ మహర్షి ఉపదేశారంలో. కర్మ ఏం చేసి, కర్మ జడం అది, కర్మ ఫలప్రదాత ఒకటి ఉన్నాడు అని ఈశ్వర అస్తిత్వాన్ని ఉత్తరమీమాంసలోకి మనం తెలుసుకుంటున్నాం. కనుక కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు, కర్మ ఫలప్రదాత అనే మాటనే పుణ్యాపుణ్య ఫలప్రద అని చూపించారు. ఎంత అందమైన కూర్పు చూడండి. అందుకే ఇది పరమమైన వేదాంత దర్శనాన్ని ప్రతిష్ఠ చేస్తోంది. ఏది, లలితా సహస్రనామ స్తోత్రం, వేదాంతం, ఉత్తరమీమాంస. ముందు ఉన్న అన్ని మీమాంసల్ని దా మొత్తం వాటిని పూర్వపక్షం చేసేసి ఉత్తరపక్షం నిర్ణయిస్తుంది. అది ఎంత గొప్ప శాస్త్ర వివేచన చేస్తుందో చూడండి. ఇక్కడ ఆ ఔచిత్యం తెలియాలంటే శాస్త్రాలతో అనుభవం ఉంటే ఎంత ఆస్వాదించవచ్చో లలితా సహస్రనామ స్తోత్రాన్ని. మొత్తానికి పుణ్యాపుణ్య ఫలప్రద ఇక్కడ వరకు చూపించాం. అయితే పుణ్యాపుణ్యములు, శాస్త్రము చెప్పిన, వేదము చెప్పిన కర్మలు ఇవన్నీ కూడాను చిత్తశుద్ధి కోసమే. చిత్తశుద్ధి తర్వాత మనం పొందాల్సినటువంటి ఉన్నది. చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత మనం బ్రహ్మజ్ఞానం పొందాలి. అందుకు ధర్మము చేస్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకునే ధర్మం చేయాలి. ధర్మాచరణ చేశాక చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితేనే వేదాంతం అర్థమవుతుంది. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంతం చెప్తే మహాదోషం. అందుకు ముందు వాడు పుణ్యమైన కర్మలు చేస్తేనే పాపం పోతుంది. ఆ పాపదోషాలు పోతేనే వేదాంతం అర్థమవుతుంది. అప్పుడు వేదాంతంలోకి వెళ్ళాం. ఇప్పుడు వేదంలో పూర్వపక్షం ఏంటి, వర్ణాశ్రమిధాయిని, తర్వాత పుణ్యాపుణ్య ఫలప్రద, ఇదంతా వేదంలో పూర్వభాగం అంటే కర్మకాండ. దాని తర్వాత కాండ ఏమిటి, జ్ఞానకాండ అంటే వేదాంతం. అక్కడికి వెళదాం. ఇప్పుడు కర్మకాండలు అమ్మవారు ఎలా ఉన్నారు, మనం చేసిన పుణ్యాపుణ్యములకు ఫలము ఇస్తూ అక్కడ కనబడింది కర్మకాండలో. ఇప్పుడు వేదాంతంలో ప్రవేశించాం. వేదాంతంలో చెప్పబడుతున్నది ఎవరు, మళ్ళీ అక్కడ కర్మఫలప్రదాయనగా పుణ్యాపుణ్య ఫలప్రదాయనగా ఉన్నది అక్కడ నిజాజ్ఞారూప నిగమాలో. ఇప్పుడు వేద అంతం, వేదం యొక్క చివరి భాగం, ఉపనిషత్ భాగంలోకి వెళ్ళాం. అక్కడ కూడా ఆవిడే ప్రతిపాదింపబడుతుందిట. అందుకు ఇక్కడేమో పుణ్యాపుణ్య ఫలప్రదాయనగా ఉంటూ వీడు పుణ్యకర్మలు చేసినట్లయితే అనుగ్రహించి చిత్తశుద్ధిని ఇస్తున్నది. ఆ చిత్తశుద్ధి ద్వారా వీడు వేదాంత విద్య తెలుసుకుంటే అప్పుడు వారు అర్థం చేసుకుంటాడు, ఇంతవరకు నాకు అనుగ్రహించి కర్మఫలములు ఇచ్చిన తల్లియే ఈ వేదాంతమునందు ప్రతిపాదింపబడిన పరతత్వము అని తెలుసుకుని దానితో తాదత్వం చెందుతాడు. అందుకే తర్వాతి వాక్యం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. గొప్ప మాట, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఇదంతా కలిపి ఒకటే నామం. అందుకే శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక అని కాదండి, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అక్కడ కృత నేను ఆపేనంటే పాజ్ కృతా దీర్ఘం మళ్ళీ పెట్టకూడదు, తెలుసుకోండి. ఇక్కడ అంతా ఒకటే వాక్యం శృతి. ఈ వాక్యంలో ఉన్న అందం చూడండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ వాక్యం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ఊరికిన చదివిస్తే ఎంత కవిత్వం చూడని, ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. వేదములన్నింటినీ స్త్రీ రూపములుగా చూపించాడు. అది ఒక ముత్తైదువులైన స్త్రీలుగా భావన చేద్దాం. ఎందుకంటే అమ్మవారి పుత్రికలు వేదములు, అమ్మవారి నుంచి వచ్చారు కదా పుత్రికలు అని భావిద్దాం. వేదకాంతలు వాళ్ళందరూ ముత్తైదువులు, వీళ్ళు బయలుదేరేట వీళ్ళు అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు. ఎవరు వేదములు అమ్మవారిని స్తుతిస్తున్నాయని చెప్పడం ఇక్కడ భావన ఎప్పటికీ ఎక్కడికి తీసుకుపోయాడో చూడండి. ఆ నమస్కారం చేసినప్పుడు ముత్తైదువుకి పాపిటి ఉండాలి, ఉన్నాదో లేదో తడివి చూసుకోవచ్చు ఎవరికి వారు ముత్తైదువులు. ముత్తైదువులకు పాపిటి ఉండాలట. ఈ పాపిటితో నమస్కారం చేస్తున్నారు, తల తగిలించగానే ఈ పాపిట అమ్మవారి పాదాలకు తగిలింది. సహజం కదా, అలా దండం పెట్టాలి అమ్మవారి పాదాలకి. ఆ పెట్టగానే ఆవిడ పాదాలకి పారాన్ని పెట్టుకుంది. పైగా ఇంతవరకు కుంకుమ పూజలు అన్నీ జరిగాయి, అది కాస్త వాళ్ళ సీమంతానికి అంటిందిటండి. అక్కడ అమ్మవారి పాదాబ్జ ధూళి అంటే పాదపద్మాలకి ఉన్నటువంటి ఆ ధూళి, ఆ ధూళి అనేది కుంకుమ వల్ల వచ్చింది కావచ్చు, లోక సంచారం వల్ల వచ్చింది కావచ్చు, పూజాదుల వల్ల వచ్చింది కావచ్చు, ఏదైనా అమ్మ పాదాలకు ఉన్నటువంటి ఆ ఎర్రని ధూళి ఆ నమస్కరించిన వేదకాంతల యొక్క పాపిటికి సింధూరంలా అంటిందిటండి. ఇక్కడ ఈ చెప్పడంలో ఎన్ని చెప్పాడో ఇక్కడ చూడండి. అందుకే భావించడం చేత కాకపోతే తరించలేమండి మనం. ఇక్కడ భావుకత ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతమైన కవిత్వం చెప్పాడు. ఒక్క మాటలో ఎన్ని బోధించవచ్చో దీనిలో అర్థం చేసుకోండి. అందుకే ఈ మాటకి ఇంకా ఎక్కువ ఏకాగ్రత అవసరం, ఇంకోటి లేదు. ఇప్పుడు ఈ మాటలో మనకు ఎన్ని కల్పించాయి? వేదములంటే మనందరం గౌరవించేది, ఆ వేదములు అమ్మవారి ఆజ్ఞని పాటిస్తాయి. అందుకే కదా ఆజ్ఞ పాటించే వాళ్ళు వెళ్ళి పాదాల మీద పడి దండం పెడతారు. అమ్మవారు ఆజ్ఞారూపములుగా వచ్చేవి అవి మనం మనల్ని శాసిస్తున్న వేదాలు, వేదాలు అమ్మ ఇచ్చిన శాసన రూపములు. అందుకే వేదకాంతులందరూ నిత్యం అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? వేదములు ఎప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాయి, అమ్మవారిని ప్రతిపాదిస్తున్నాయి. శృతి సంస్తుత వైభవ, మళ్ళీ వస్తాం మనం. వేదములు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాయి, స్తుతించడంలో ఆరాధనే గనక అంతా స్తోత్రం దండం పెట్టాయండి. దండం పెట్టగానే ఇక్కడ అంటిందిట. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే స్త్రీకి అందులో సువాసినైన స్త్రీకి ఐదవతనమే అందం అంతే కదా. భర్త ఉన్న స్త్రీకి ఐదవతనం అందం, ఐదవతనం యొక్క సౌందర్యం కనబడుతూ ఉంటే గౌరవం. అందుకు వేదకాంతలకి ఐదవతనం సౌందర్యం ఎక్కడ వచ్చింది? పాపిడి సింధూరం పెట్టుకోవడం వల్ల వచ్చింది, దాంతో నిండుతనం వచ్చింది వాళ్ళకి. కనుక వేదకాంతలకి నిండుతనం అమ్మవారి పాదాల వల్లనే వచ్చినది. ఇది చెప్పడం ఇక్కడ ఆ నిండుతనం ఇచ్చింది, వేదానికి నిండుతనం ఇచ్చింది అమ్మవారి యొక్క పాదం. ఇది ఒక భావం. ఇంకో భావం మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. చూడండి, పాపిట అంటే శిరస్సుకి ఉంటుంది కదా, కనుక వేదములన్నీ కలిపి ఒక స్త్రీగా భావన చేస్తే శిరస్సు అనేది భావన చేస్తే, ఇప్పుడు శిరస్సు ఒక మానవుడికి శిరస్సు చివరి భాగం కరెక్ట్గా, అంటే పాదం చివరి భాగం అంటాం మనం కాదు, చెట్టుకు చివరి భాగం అంటే కొమ్మలని చెప్తాం కానీ వేళ్ళని చెప్తామా? అవునా లేదా? అదేవిధంగా చెట్టుకు పాదపం అని పేరు కూడా ఉన్నది చూడండి. అంటే పాదములే మూల భాగం, చివరి భాగం కొమ్మలు. అలాగే మానవుడికి మొదటి భాగం పాదం, చివరి భాగం శిరస్సు. చివరి భాగము అంటే అంతభాగమే కదా, కనుక వేదములకు అంతభాగమే శిరస్సు, కనుక వేదాంతము అని అర్థం. అందుకే తలలు తాటించారు అంటే అర్థం శృతికాంతల తలలు అంటే ఉపనిషత్ జ్ఞానము అని అర్థం. అది చెప్పడం. వాటి ఎందు ప్రతిపాదింపబడుతుంది అంటే ఉపనిషత్తులని ఏది పరమార్థంగా చెప్తున్నాయి? ఆత్మజ్ఞానమే పరమార్థంగా చెప్తున్నాయి, బ్రహ్మమనే దాన్నే పరమార్థంగా చెప్తున్నాయి. అందుకే నిగమ మహార్థముల్ జగము నిండెను తన్ నిగమంత వైఖరుల్ నిగముచయము కన్న హవణించెను అంటున్నారు విశ్వనాథ్ వారు. నిగమ మహార్థములు జగము నిండెను, ఈ వేద జ్ఞానమే ప్రపంచమంతా నిండిపోయింది. వేదము కంటే గొప్పగా ప్రకాశిస్తుంది, ఎందుకంటే మన శరీరంలో అన్నిటికంటే గొప్ప ముఖమే కదండి. అందుకు ఉపనిషత్తే వేదంలో గొప్పది. అందుకే నిగమ మహార్థములు జగము నిండెను తన్ నిగముచయము కన్న నిగమాంతములు హవణించెను అన్నారు ఇక్కడ. తన్ నిగమచయము కన్నా, ఆ వేదముల కంటే నిగమాంతము హవణించరు. ఇంకా శోభగా ఉందట. తన్ నిగమాంత చూడమై తగిలిన బ్రహ్మనాభుడు పదార్థము, ఎంత గొప్పగా చెప్పాడు. తన్ నిగమాంత చూడమై ఆ వేదాంతముల యొక్క పాపిటి యందు తగిలిన బ్రహ్మనాభుడు పదార్థము, అక్కడ తగులుతోందరు బ్రహ్మనే పదార్థం. ఆ పదార్థము అమ్మ కాలి కొనగోటి రుచితే రుచిమంతము, ఇదేమి చిత్రము అన్నారు ఇక్కడ. ఎంత గొప్ప మాట్లాడుతుంది. ఆ బ్రహ్మ పదార్థము అమ్మ కాలిగోటి కొనకాంతి వల్ల ప్రకాశిస్తుందటండి ఇక్కడ. అంటే అర్థమేంటి? అమ్మ పాదాలను ఆశ్రయించకపోతే బ్రహ్మజ్ఞానం ప్రకాశించదు అని చెప్పడం ఇక్కడ గొప్ప విషయం. అందుకే ఇక్కడ మీరు పరిశీలించవలసింది, వేదాంతం ఎందుకు గొప్పదైంది? పరతత్వాన్ని చెప్తుంది కనుక. అయితే ఇంత చేసి పాదాలను ఆశ్రయిస్తే వేదాంత కాంతలకి ఏం దొరికింది? పాదధూళి. అంటే వేదములు ఎందుకు కనబడుతుంది అండి? పాదధూళి మాత్రమే. పాదధూళి వేదాల్లో కనబడుతున్నాయంటే పాదం ఎక్కడుంది? ఇది ఆలోచించాలండి. ఇక్కడ అంత అద్భుతమైన భావము గ్రహించే వాళ్ళు ఒకరిద్దరున్నా చాలు, ధన్యులు ఉన్నారు ఇక్కడ. అందరూ గ్రహించలేదన్నా ఏమనుకోం, ఎందుకంటే అంత రసవంతమైన విషయం ఇది. ఇక్కడ ఎన్ని భావించవచ్చో చూడండి. ఇక్కడ అమ్మవారిని పాదాలకి తల తాటిస్తే సింధూరం అంటుకుంది, అమ్మ పాదధూళి సింధూరంగా అంటింది. అంటే పాదాలు ఎక్కడున్నాయి? ఇంత చేస్తే ఇక్కడ సింధూరమే ఉంది కానీ పాదం లేదు. అంటే దీనిపైన ఉంది పాదం అనమాట. అంటే అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు కూడా బ్రహ్మ పదార్థాన్ని తెచ్చి చేతిలో పెట్టకు, నీకు నీకు బ్రహ్మ పదార్థం గురించినటువంటి ప్రకాశాన్ని ఇస్తాయి, విచారణ చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాయి, అది ఆధారం చేసుకుని నువ్వు సాధన చేసి బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోవాలి. అందుకే వేదాంతములందు బ్రహ్మ పదార్థ విచారణ జరుగుతుంది. ఆ విచారణే అనేది కూడా అమ్మ పాదముల నుంచి వచ్చిన ధూళే. అయితే అమ్మ పాదాల నుంచి ఏ ధూళి వస్తుంది? ఇది కూడా ఆలోచించాలి. ధూళి అంటే ఈ మట్టి ధూళి కాదు, అందుకే పాదాబ్జ ధూళిక అని మాట వేశాడు. పాద పద్మము యొక్క ధూళి అంటే బయట నుంచి వచ్చి పడేది కాదు. పద్మానికి ధూళి అంటే ఆ పద్మానికి సహజంగా కేసరాలను వస్తాయి, దాని ధూళి. ఇది ఒక అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక అర్థం ఏంటంటే అమ్మ పాదాల ధూళి మట్టి ధూళి, ఇసుక ధూళి కాదు, కాంతి ధూళి. ఇది తెలుసుకోండి, కాంతి ధూళి. కాంతి ధూళి ఎప్పుడైనా కాంతి కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు చిన్న చిన్న ఆ కిరణ జాలములు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అమ్మ పాదాబ్జ ధూళి అంటే అమ్మ పాదములు బ్రహ్మ పదార్థమైతే ఆ బ్రహ్మ పదార్థము యొక్క జ్ఞానపు కాంతి పుంజమే పాదాబ్జ ధూళి. ఆ కాంతి పుంజములు ఎక్కడ చెప్పబడుతున్నాయి? వేదాంతములు అందు చెప్పబడుతున్నాయి. వేదాంతం ఎక్కడుంది? వేదము యొక్క శిరస్సే. వేదం ఎవరు? అది స్త్రీమూర్తులు, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఇంత అందంగా వివరించి చెప్పాడు. అందుకే శృతి శ్రీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. ఈ మాటలో మరొక అర్థం ఏంటంటే వేదములు కూడా పరమాత్మని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయే గానీ పరమాత్మను అవి కూడా సంపూర్ణంగా చెప్పలేవు. ఎందుకంటే అంతా అవి వెళ్ళి తల తగిలిస్తే అమ్మవారిని చూడడమే కష్టం, పాదాలను పట్టుకోవడం మరీ కష్టం, తల తాటించడం ఇంకా కష్టం. ఆ భాగ్యం వేదమునికే దొరికింది. అంటే అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళగలిగే శక్తి వేద విజ్ఞానానికి మాత్రమే ఉంది. అది తెలుసుకోవాల్సింది. అక్కడ దాకా వెళ్ళింది, అక్కడ దాకా వెళ్ళినా ధూళి లభించిందంటే వాడు అవే పట్టుకుని అవి వాటికి పాదం లభించింది, వచ్చేసే మనకు చూపిస్తున్నది ఆ ధూళే. కనుక మనకి వేదాంతమునందు కనబడుతున్నదంతా ఆ పరబ్రహ్మ పదము యొక్క కాంతి ప్రసారమే. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అంత గొప్ప విశేషాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అందుకే శృతి శ్రీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. పైగా పాపిట సింధూరమే ముత్తైదువ తలకి అందం, వేదాంతానికి అందం బ్రహ్మతత్వ ప్రతిపాదనమే. అదే ఆ బ్రహ్మతత్వమే అమ్మ పాద ధూళి. ఇన్ని విషయములు ఒక్క వాక్యంలో చూపించాడు. ఆ వేదములు కూడా యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా నేతి నేతి ఇతి నిగమ కహో అంటాడు తులసీదాస్. ఆ వేదములు కూడా పరమాత్మ గురించి ఏం చెప్తాయంటే ఇది కాదు ఇది కాదని చెప్తుంది కానీ ఇదని చెప్పలేదు. ఇది కాదు ఇది కాదని తీసేయగా ఏది మిగులుంటుందో అదే బ్రహ్మమని వేదాంతం చెప్పింది. అదే ఇక్కడ శృతులకు కూడా అందనటువంటిది అనే భావం. ఇప్పుడు ఒక్క ఈ వాక్యంలో ఎన్ని అందాలు చూపించాడు. మామూలుగా భావిస్తే వేదములన్నీ స్త్రీలై వెళ్ళి నమస్కారం చేయడం. వేదములంటే ఎన్ని? నాలుగా 7 కోట్ల మంత్రరాశి. ఇంతమంది వెళ్ళారు అమ్మవారి దగ్గర దండం పెడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ తలలున్నాయి. వేద శాఖలు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అన్ని తలకాయలండి. 1008 ఉపనిషత్తులు ఇప్పుడు ప్రధానంగా చూడండి. 1008 ఉపనిషత్తులు ప్రధానంగా అనుకుంటే 1008 వేద తలకాయలు. ఆ 1008 తలకాయలకి అక్కడ ప్రకాశిస్తున్న ధూళంతా ఈ పాదమదే. ఇది తెలుసుకోవాల్సింది. అది ఉపనిషత్తులు వెతికితే అమ్మ పాద ధూళి దొరుకుతుంది. అది మన శిరస్సును బొట్టుగా పెట్టుకోవాలి, ఆ జ్ఞానాన్నే మన తలకి ఎక్కించుకోవాలి. అది చెప్పడం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపాద్య విషయం మనకి. అందుకు శృతి శ్రీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. ఒక్క మాటలో అమ్మవారు వ్యవహారంలో ధర్మము, పరమార్థంలో జ్ఞానము, ఈ రెండే గుర్తుపెట్టుకోండి. మనకి ఎంతవరకు వ్యవహార జీవితం ఉన్నదో అంతవరకు ధర్మాన్ని పాటించాలి. పరమార్థం తెలియాలంటే జ్ఞానమే కావాలి. ధర్మం జ్ఞానాన్ని ఇవ్వదు, ధర్మం జ్ఞానానికి సహకారి. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఏమంటే అమెరికా వెళ్తున్నానండి అని ఒక ఆయన ఇంటి దగ్గర బయలుదేరాడు. వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కారే ఎక్కాడు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఓహో అమెరికా కారులో వెళ్ళిపోవచ్చామో అనుకున్నారు. అక్కడ వాడు అక్కడి నుంచి ఆ కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి ఎక్కి అక్కడ వాడు వెళ్ళాడు ఫ్లైట్ ఎక్కి. కానీ చెప్పడం మాత్రం ఏంటి, నేను అమెరికాకి వెళ్తున్నానండి అని ఎక్కాడు అంతే. విజయవాడ వాళ్ళైతే హైదరాబాద్ వరకు వెళ్ళాలి, హైదరాబాద్ వాళ్ళైతే ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాలి, అంతే కదా. కనుక చెప్పడం మాత్రం అమెరికాకి వెళ్తున్నానని చెప్పినా ఆ కారు అమెరికాకి తీసుకెళ్ళదు, కానీ ఫ్లైట్ దాకా తీసుకెళ్తుంది. అలాగే కర్మల వల్ల మోక్షం వస్తుంది అంటే కారులో అమెరికాకి వెళ్ళినట్టే. తెలుసుకోండి ఇక్కడ. అది నేను తీసుకెళ్ళి వేదాంతం అనే జ్ఞానం దాకా లాక్కెళ్ళాలి. అప్పుడు ఆ వేదాంతం అనే ఫ్లైట్ ఎక్కువ అది అమెరికా అనే జ్ఞానం దగ్గర తీసుకుంది. అలా అని చెప్పి అమెరికా అనగా జ్ఞానం అని చెప్పలేదండు. అదొకటి ఎక్కడ అర్థం చేసుకోవడానికి దూరం గురించి చెప్పడం కోసం ప్రస్తావన చేసుకున్నాం. అమెరికా కంటే జ్ఞానం భారతదేశానికి ఉంది. నమస్కారం. సరే, మొత్తానికి భవ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా. కర్మలు నేరుగా ముక్తినివ్వు. అందుకు మొట్టమొదట నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రద అయితే శృతి శ్రీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. నిన్నట్టుంచి వేదాంతంలో పట్టి తిప్పేస్తున్నారండి వశిన్యాది వాగ్దేవతలు మనల్ని. ఇప్పుడు ఉపనిషత్తులు అమ్మవారిని ప్రతిపాదన చేస్తున్నాయని కదా దీని యొక్క భావం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అమ్మవారి పాదముల నుంచి వచ్చే కాంతి కిరణములు. కాంతి అంటే జ్ఞానం అని ఒక అర్థం, కాంతి అంటే మంత్రం అని కూడా అర్థం. మంత్రం నుంచి ఒక వెలుగు ఉంటుందండి, అది తెలియడం మహాకష్టం. ఆ మధ్య మనకు ఒక సిద్ధపురుషుడు ఉండేవారు, కొద్ది సంవత్సరాలైన పరమపదించారు. ఆయనకి ఎవరైనా జపం చేస్తుంటే మౌనంగా మాల వాళ్ళు తిప్పుకుంటూ జపం చేస్తుంటే ఆయన ఆ సమయంలో హఠాత్తుగా వస్తే, నువ్వు ఏ జపం చేస్తున్నావో దేవత ఎలా ఉందో అవన్నీ చెప్పేవట్ట మహానుభావుడు. ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం జపం చేస్తూ ఉంటే తన మంత్ర దేవత మన దగ్గర నిలబడుతుంది, అది మనకు తెలియదు. సిద్ధపురుషుడు అయితే చూడగలడు, ఆయనకు ఆ శక్తి ఇచ్చింది. పరంపరాగతంగా మంత్రశాస్త్రంలో దిట్టలు వాళ్ళు, ఆయన చూశాడు, అది ఆశ్చర్యకరం. స్వయంగా ఆయనతో సంభాషించగా తెలుసుకున్న విషయాలే ఇక్కడ చెప్తూ ఉన్నాం. అలా ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి. అందుకే మంత్రానికి వెలుగు ఉంటుంది, మంత్రానికి వెలుగు ఉంటుంది, ఆ వెలుగే ప్రసరిస్తూ ఉంటుంది మనలో మన చుట్టూ కూడా, అది తెలుసుకోవాలి. కనుక ఒకటి జ్ఞానకాంతులు అన్నప్పుడు, ఒకటి పాదముల నుంచి వచ్చిన కాంతులు శిరస్సుపై పెట్టుకోవడం అనగా, చాలామందికి ఇప్పుడే తెలిసి ఉంటుంది, ఉపాసకులు అమ్మవారి ఉపాసనలో ప్రవేశించగానే గురుపాదుకులు పట్టుకుంటారు, అవునా లేదా? ఆ గురుపాదుకా మంత్రములేవి? గురుపాదుకా మంత్రము ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వమే. ఆ గురుపాదుకా మంత్ర రూపము అనేటువంటిది ఆ పాదములు ఎందున్న ప్రకాశమే. ఆ పాదములే ప్రతివాడి సహస్రార కమలలో ప్రకాశిస్తున్నాయి. అందుకే వేదకాంతుల తలపై సింధూరము అనగా, ప్రతివాడి శిరస్సుపై సహస్రార కమలలో ప్రకాశిస్తున్న వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహహ. ఆ మహహ అనేది ధూళిక, ఎక్కడైతే తెలుసుకోవచ్చు. అందుకే ఈ వాక్యంలో చెప్పబడింది ఏమిటయ్యా అంటే, గురుపాదుకా మంత్ర రహస్యం దాగి ఉన్నదండి ఇక్కడ. ఏ ఏ వాక్యాల్లో మంత్రాలు ఉన్నాయి, ఇప్పటివరకు తత్వవైభవం చెప్పింది మంత్రవైభవం, గురుపాదుకా రహస్య మంత్రములు ఇక్కడ ఉన్నాయి. మహాపాదుకులు పాదుకాంత దీక్షాపరులన్న మాట వినుంటారు మీరు. ఆ పాదుకాంత దీక్ష అనబడే మంత్ర విశేషం ఈ వాక్యంలో దాచిపెట్టబడింది. ఇది మంత్రపరంగా తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఉపనిషత్తులను అమ్మనే ప్రతిపాదన చేస్తున్నాయని మనం చెప్పుకున్నామే. ఎక్కడెక్కడున్నాయంటే కొన్ని ఉపనిషత్తులైన అమ్మ ఒక్కసారి స్మరించుకుంటే ఒక ఆనందం. ఎన్ని ఉపనిషత్తులు అద్భుతంగా అమ్మని ప్రతిపాదన చేస్తున్నాయి. ముందు మనం దశోపనిషత్తుల్లోకి వెళ్తే కేనోపనిషత్తు అంతా అమ్మతత్వాన్ని మనకి చెప్తూనే ఉన్నది. అంతేకాదు ప్రత్యేకించి దేవ్యోపనిషత్తు మనకి వివరిస్తూ, సైషా దేవీ జగదండ మసృజత అహం రుద్రేభిర్వశభిశ్చరామి, ఇవన్నీ దేవి ఉపనిషత్తులు. దేవి అధర్వ శిష్యం ఉంది, దేవి ఉపనిషత్తు ఉంది. నమస్తేస్తు భగవతి భవతీ మాతురస్మాన్ పాతు సర్వతః సైషాష్టౌ వసవః సైకా ఆకాద సైషా ఏకాదశ రుద్రాః సైషా ద్వాదశాదిత్యాః సైషా విశ్వే దేవా సోమపా అసోమపాశ్చ సైషా యాతుధానా అసురా రక్షాగుంసి పిశాచాః యక్షా సిద్ధా సైషా సత్వరజస్తమాంసి సైషా ప్రజాపతీంద్రమనవః సైషా గ్రహనక్షత్ర జ్యోతుగుంషి కళాకాష్ఠాదిస్వరూపిణి తామహం ప్రణమామి నిత్యం పాపాపహారిణీం దేవీం ముక్తి ముక్తిప్రదాయినిం అనంతాం విజయాం శుద్ధాం శరణ్యాం శివధాం శివాం. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడి అమ్మవారి మంత్రమనండి. ఎన్నున్నాయి ఇలాగ, అరుణోపనిషత్తు, త్రిపురోషిపనిషత్తు, భావనోపనిషత్తు, బహురుచోపనిషత్తు, వీటిలో చాలా నేరుగా చెప్పారు. అందులో అమ్మవారి యొక్క మంత్రములు దాచిపెట్టారండి, అక్కడే ప్రతిపాదింపబడింది. ఉపనిషత్ ప్రతిపాద్యమే శ్రీ విద్య అని చెప్పడానికి అమ్మవారి మంత్రం కామో యో నిక్కామ కళ వజ్రపా నిర్గుహ హస ఉపనిషత్తుల మంత్రం. ఇందులో ఒక్కొక్కటి డీకోడ్ చేస్తే మంత్రోద్ధారం. కామో యో నిక్కామ కళ ఉదానికి కామ అంటే కకారం, అలా మంత్రోద్ధారం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ చెప్పబడింది? ఉపనిషత్తుల్లో. ఇప్పుడు చూడండి, అందుకే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే సర్వోపనిషత్తు గుష్ట మరింత తేలికవుతుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనగా ఉపనిషత్తులంతటా ప్రతిపాదింపబడినది. ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు వస్తున్నాయి జాగ్రత్తగా చూడండి. ఇది గుత్తి చాలా అద్భుతమండి. అందుకే రసజ్ఞత అనే గుణం ఉంటే కానీ కవిత్వం చెప్పకూడదుట. అందుకే చూడండి, నిజమైన కవి సమ్మేళనాలు జరిగితే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే రసజ్ఞులు ఎప్పుడూ తక్కువ మందే ఉంటారు. మరి ఇక్కడ చాలామంది వస్తున్నారు ఏంటంటే, పుణ్యపు ఆభ వింటే ఏదో వచ్చేస్తుందని ఆశాపరులు ఎక్కువ మంది వస్తారు. తప్పేం లేదు, పుణ్యం తప్పకుండా వస్తుంది. అదే ఇక్కడ రసజ్ఞత ఎప్పుడు తక్కువే ఉంటుంది. కానీ రసజ్ఞుడైన వాడు కానీ విన్నాడనుకోండి, వాడి సిద్ధి చాలా తొందరగా వస్తుంది. అందుకే మనం మొన్న మహాసిద్ధి దగ్గర చెప్పుకున్నాం, ఊరికనే చదవడం కాదు, అందులో ఉన్న భావాన్ని ఆస్వాదించగలిగితే రసోల్లాసం అనే సిద్ధి అంటారని చెప్పాం కదా. ఇప్పుడు రసోల్లాసం అనే సిద్ధి స్థితికి వెళ్ళే వరకు ఇది అర్థమవుతుందండి. అది కావాలి. రసోల్లాసం చేస్తే ఎన్ని అందాలు కనబడుతున్నాయి చూడండి. ఎంత శాస్త్ర సంపుటి, నిజాజ్ఞారూప నిగమ అంటే వేదములు చూపించారు, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటే ఉపనిషత్తులు చూపించారు. అయిపోయింది కదా, ఇప్పుడు మరొక శాస్త్రం చెప్తున్నారు, సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఎంత చక్కటి వాక్యం చూడండి. ఇది కూడా ఒకటే వాక్యం, సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. అమ్మవారు ముత్యంలా మెరిచిపోతున్నట్టండి. ముత్యం అసలు లావణ్యం అనే మాటకు అర్థం ఏంటంటే లవణస్య భావం లావణ్యం అంటే ఉప్పులా ఉందని అర్థం. అంటే ఏమైనా బాగుందండి, ఉప్పు కళ్ళు తీసుకోండి, ఉప్పురాయి, ఉప్పురాయిలో నిగనిగ ఉంటుంది. ఈ నిగనిగ మళ్ళీ ఎక్కడ కనబడుతుంది? ముత్యంలో ఉంటుందట. నిగనిగలాడుతున్న ముత్యం నునుపుగా నిగనిగలా ఉంటుందట. ఆ నిగనిగలాడుతున్న నునుపుదనంతో కూడిన అందాన్ని లావణ్యం అనాలండి. అందుకే అమ్మవారు లావణ్యం లలిత అంటే ముత్యపు సౌందర్యమే ఆవిడ దగ్గర ఉంది. అందుకే ఆ ముత్యపు సౌందర్యంగా మెరిసిపోతుంది ఆవిడ. ఎర్ర ముత్యం అనుకుందాం అమ్మవారిని, ఇంకా బాగుంది. పగడం అంటే మళ్ళీ వేరేగా ఉంటుంది. ఆ నునుపుదనం ఉంది కనుక అమ్మవారు ముత్యం. ఏవైనా గొప్పగా ఉన్నాయనుకోండి, స్వచ్ఛంగా స్పష్టంగా మన లోకంలో ఒక మాట అండి, ముత్యం లాంటి వాడండి అని, రత్నం లాంటి వాడండి అని. రత్నాలకే రత్నం అమ్మవారు, అందుకే వాడు ముత్య అంట. ముత్యం ఎక్కడ దొరుకుతుంది? ముత్యపు చెప్పలో. కొంత సముద్రం దాకా వెళ్ళాం, షాపులో అని చెప్పలేదు, సంతోషం. ముత్యపు చెప్పలో దొరుకుతుంది. ఆ ముత్యపు చెప్పలో ముత్యం తారాయడానికి చాలా సమయం పడుతుంది, అవునా లేదా? అంటే ఆ ముత్యపు చిప్ప పైన ఒక డొప్ప, కింద ఒక డొప్ప ఉంటుంది, రెండు దవడల్లాగా. ఈ రెండు డొప్పల మధ్యలో ముత్యం పుడుతుందిట. ఆ రెండు డొప్పలతో ఉన్నదాన్ని ముత్యపు చిప్ప అంటాం. దీనికే సంస్కృతంలో శుక్తి సంపుటము అంట. శుక్తి సంపుటం, రెండు కలిసి ఉన్నాయి కనుక సంపుటం. పెట్టెకు కూడా సంపుటం అని పేరు. పైన ఒక కప్పు, కింద బాగా ఉంటుంది. అలాగే శుక్తి సంపుట అంటే ముత్యపు చిప్ప అని అర్థం. ఆ ముత్యపు చిప్ప లోపల ముత్యం పుడుతుంది. అలాగే అమ్మవారు ఒక ముత్యమైతే ఈ ముత్యపు చిప్ ముత్యాన్ని మీరు ముత్యపు చిప్పలోనే పట్టుకోవాలి. ఆ ముత్యపు చిప్ప ఏమిటి? గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ముత్యం ముత్యపు చిప్పలో దొరికినట్లుగా అమ్మ అనే ముత్యము శాస్త్రం అనే ముత్యపు చిప్పలో దొరుకుతుందండి. అంత అందంగా వర్ణించాడు. ఏ శాస్త్రంలోనండి? ఈ శాస్త్రమే, ఆ శాస్త్రం ఏంటండి? సకలాగమ సందోహ శక్తి సంపుట ముక్తిక. అన్ని శాస్త్రములు కలిసిపోయి ఒక ముత్యపు చిప్ప అయితే అందులోని ఒక ముత్యం పుట్టిందిట. ముత్యపు ముత్యం అంటే ముత్యపు చిప్ప చేసుకున్న తపస్సు. ముత్యపు చిప్పలో పండిపోయింది. ముత్యపు చిప్ప యొక్క సారం ముత్యం. మొత్తానికి మనం ముత్యపు చిప్ప పట్టుకుని ఏం చేస్తాం? ముత్యం తీసుకుని చిప్ప బారేస్తాం. తర్వాత ఎవడో తీసుకుని దాన్ని మామిడికి తొక్క తీస్తాడు. మనకు ప్రధానం ఏంటి? ముత్యమే. కానీ చిప్ప లేకపోతే ముత్యం లేదే. ఎంత గొప్ప మా భావనలో చూడండి. ఇక్కడ శాస్త్రం ఎంతవరకు అయ్యా అంటే నీకు పరతత్వం చెప్పడం వరకే. పరతత్వం తెలిసి ఇంక శాస్త్రం గౌరవ పట్టించుకోకు. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. అంటూ ఏన త్యజసి తత్యజ, దేనితో దీన్ని విడిచిపెట్టావో దాన్ని విడిచిపెట్టన్నాడు. ఎంత గొప్ప మాట. అంటే మనం ముత్యం తీసేసుకుని ముత్యం చెప్పు తెలిసాం, కానీ ముత్యం రావడం వరకు చెప్పు అవసరమే. అందుకు సారవస్తు సకల శాస్త్రముల సారము అమ్మవారే అని చెప్పడం దీని యొక్క భావం అండి. అందుకే సకల ఆగమములు ముత్యపు చిప్ప, ముత్యపు చిప్ప అయితే అమ్మవారు ముత్యంలో వచ్చేట. సర్వ శాస్త్రములు మతించి 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 వాటి తపస్సు సారం తీస్తే ప్రతిపాదింపబడే పరతత్వం ఈ ముత్యం. అందుకు మౌక్తిక అని శబ్దం వేశారు. ముత్యానికి ఇదే కదా పదం. అందుకే మౌక్తిక అనే పదం సరిగ్గా సరిపోతుంది. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. మౌక్తిక అనే మాట చాలా గొప్ప రహస్యం అండి. ఇంకా చూద్దాం. ముక్త, ముక్తి, మౌక్తిక, మూడు ఒకటే అర్థం. మౌక్తిక అంటే మోక్షావస్థ, ముక్తికి సంబంధించింది మౌక్తికం. మౌక్తిక మోక్షావస్థ. ఈ మోక్షావస్థ సర్వశాస్త్రముల యొక్క సారమైన అవస్థ. అందుకే అమ్మవారు ఎవరు? మోక్షావస్థ స్వరూపుడిలో ఉన్న తురియ భూమికి చెందిన పరతత్వం అని చెప్పడం కోసం మౌక్తిక అనే శబ్దం అంత చక్కగా చూపించారు అండి. ఇక్కడ ఆ పదం అంత గొప్పగా ఉంది. అందుకే సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఆగమం అంటే ఏమిటి? ఇప్పుడు ఇది కూడా చెప్పుకోవాలి. చాలామంది ఆగమాలంటే వేదాలు అని రాసేస్తారు. మరి నిగమం అంటే? నిగమం అన్న వేదము, ఆగమము అంటే నిజానికి శాస్త్రము అని అర్థం అండి. నిజానికి ఇది అర్థం. నిగమం అంటే వేదం మాత్రమే చెప్పబడుతుంది. ఆగమము అంటే వేదాలతో పాటు మంత్రశాస్త్రం కూడా చెప్పబడుతుంది. అందుకే మంత్రశాస్త్రాలకు ఆగమాలు అని పేరు. శైవాగమం, శాక్తాగమం, సౌరాగమం, ఇవన్నీ ఆగమాలు. అందుకే శైవ నిగమం, శాక్త నిగమం లేదు చూడండి. ఇక్కడ వీటికి ఆగమాలు అంటారు. ఆగమాలు అంటే ఉపాసనా పద్ధతుల్ని తెలియజేసే శాస్త్రములకు ఆగమములని పేరు. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఒకవేళ నిగమం చూపించాడు, ఉపనిషత్తు చూపించాడు, ఆగమం చూపించాడు. మన బ్రతుకు బాగు చేయడానికి రెండే గ్రంథాలు, నిగమం, ఆగమం. ఈ రెండిట్లో ఉండేవి ఏమిటో స్మరించి చెప్పేవి స్మృతులు, ఇంకోటి లేదు. వాటిల్లో ఉన్నవి సామాన్యుడికి అందించడం కోసం కథల రూపంలో, బోధల రూపంలో అందించేవి పురాణాలు. కనుక మరి హిందూ మతానికి ఆధార గ్రంథములు ఎన్నో తెలుసుకోండి. ఇక్కడ వాడికేదో ఒక్క పుస్తకం ఉంది కనుక మనకు ఏదో పుస్తకం ఉండాలి కనుక కొంతమంది మనకి హిందువుల మత గ్రంథం అని భగవద్గీత అని వీడు రాస్తాడు. దానికిపోతే వాడికి మార్కు లేదు. కానీ హిందువులకు మత గ్రంథము లేదు, మతము లేదు, ధర్మం ఉంది హిందువులకి. తెలుసుకోండి ఇక్కడ. ఈ ధర్మం పరంపరా ప్రాప్తం, ఋషులు ఇచ్చారు. ఈ ఋషులు ఇచ్చినవి మొత్తం మనకి సోర్సెస్ నాలుగు: శృతి, స్మృతి, పురాణ, ఆగమ. నాలుగు సోర్సులు. నిజానికి ఆగమాలు కూడా శృతుల నుంచి స్వీకరించబడ్డాయి. శృతుల్లో వర్ణించిన కాళి, లక్ష్మి, సరస్వతి, విష్ణు ఇవే ఆగమాల్లో మరింత విస్తృతంగా మరొక రూపంలో అందించారు. అందుకే వేదం అంగీకరించిన ఆగమాలు మనకు కావాలి. వేద సమ్మతమైన ఆగమాలు దక్షిణాచారం, వేద విరుద్ధమైన ఆగమాలు వామాచారం. ఇంతే తెలుసుకోవాలి. అందుకు వేద సమ్మతమైన ఆగమాలే ఇక్కడ తీసుకుంటున్నాం. అందుకు ముందు వేదాన్ని ప్రతిపాదన చేశారు, వేదాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఈ రెండింటిని పనికొచ్చేటట్టు ఇచ్చే ఆగమము శ్రీ విద్యాగమం. ఇలాగేంటి సకలాగమం, సకలాగమం అంటే శాక్తయ్య, సౌర, ఇచ్చా, అన్ని ఆగమాల సారము ఒకటే పరతత్వం. ఆ పరతత్వమే ఇక్కడ మన అమ్మవారు. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక, ఎంత గొప్ప మాట చూడండి. నిగమం, ఆగమం ఈ రెండు పేర్లుగా అర్థం చూద్దాం ఇప్పుడు. నిగమం అంటే నిర్గమించింది, నిగమం నిర్గమించుట అంటే బయటకు వచ్చుట అని అర్థం. నిగమం అంటే పరమాత్మ నుంచి బయటకు వచ్చింది, సూర్యుడి నుంచి వెలుగొచ్చినట్టు పరమాత్మ నుంచి వేదం వచ్చింది కనుక దాని నిగమం. ఆగమం అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ఆగమించింది, ఆగమించింది అంటే బయటకు వచ్చిందని అర్థం చూడండి. ఇక్కడ నితరాం అన్నప్పుడు నిర్గమం, ఆసమంతాత్ అన్నప్పుడు ఆగమం, రెండు అర్థం, రెండింటికి ఒకటే అర్థం నిజానికి. మరి వేదాలకి దీనికి రెండు ఒకటేనా అంటే భావం ఒకటే, తేడా కోసం పదమని చెప్పారు, మనం తేడా పోల్చుకోవడం కోసం. ఆగమాలు కూడా ఈశ్వర ప్రోక్తమని, అందుకే సర్వాగమములు ఈశ్వరుడే చెప్పేట. ఇదే మనకి చతుష్షష్ట్యాతంత్రై అని శ్లోకంలో శంకర భగవత్పాల వారు చెప్పారు. మొత్తం అన్ని ఆగమాలు శివుడే చెప్పేట. చెప్పమని అమ్మవారు ప్రేరేపించట, చెప్పు 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 అని. ఎందుకంటే పిల్లల బాగు కోసం ఏదైనా చేయండి అని తండ్రిని తల్లి ఏ విధంగా నిరంతరం పోరి పోరి పిల్లలకు మంచి కోసం మంచి పనులు చేయిస్తుందో అలాగే శివుడిని పోరి పోరి ఆవిడ ఆగమాలు రాయించేట. అయితే చెప్తాను వినన్నట్ట, ఎవరికి చెప్పాడు ఆవిడికి చెప్పేట, ఆవిడకి చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళు విన్నట్ట. మీరు ఎప్పుడైనా నోములు అవి చేసుకున్నప్పుడు కైలాసంపన్న పార్వతీ దేవికి శివుడి ఇట్లని ఆనతిచ్చే అని మొదలవుతుంది, అవునా లేదా? ఇక్కడ అమ్మలు ఉన్నారు, నోములు చేసుకుంటున్న అమ్మలు, చేసిన అమ్మలు, ఉద్యాపనలు చేసిన అమ్మలు కూడా ఉన్నట్టున్నారు. ప్రతి నోముకి మొట్టమొదటి వాక్యం ఇదే, శివుడు పార్వతికి ఇట్లని ఆనతిచ్చే అంటే తీరుకొచ్చిన నోములు గురించి చెప్పాడా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం తరించే శాస్త్రములన్నీ పరమాత్మ నుంచి ఋషులకి, ఋషుల నుంచి మనకు వచ్చాయని చెప్పడం కోసం, శాస్త్రం భగవంతుడి నుంచి వచ్చింది చెప్పడం కోసం శివుడు ఇచ్చాడు, విష్ణువు ఇచ్చాడు అని చెప్పారండి ఇక్కడ. అలాగా శివుడి నోటి నుంచి వచ్చి అమ్మ చెవిలోకి ఆగమించింది కనుక ఆగమం అని పేరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలా మనకు వచ్చేట, ఎందుకంటే మనకు అడగడం కూడా చేత కాదని మన తరఫున అమ్మవారు అడిగారు, ఆవిడ పుచ్చుకుని మనకి ఇచ్చిందనమాట. అందుకు ఆగమములు అని వీటికి పేరు. కనుక మనం తరించడానికి పనికొచ్చేవి నిగమాలు, ఆగమాలు, ఈ రెండూ అమ్మరూపములే. అందుకే నిగమాల అమ్మ ఆజ్ఞారూపములు, వేదాంతమునందు అమ్మ తత్వమే ప్రతిపాదింపబడుతున్నది. సమస్త ఆగమముల యొక్క సారము అమ్మవారే. సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక, ఇంత అందమైన వాక్యం. ఇప్పుడు మరొకటి, ఇదే నామం నారాయణ భట్టు యొక్క పాఠంలో అయితే సత్కులాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అని వేరే పాఠం ఉందండి. సత్కులాగమ సందోహ, సకలాగమ లేదు అక్కడ. అంటే మనం ఎలాగైతే ఇదివరకు పాఠాలు సవరించుకున్నామో, లేదు సవరించుకోవచ్చు, సవరించుకోకపోయినా తప్పులేదు, భావం ఏం చేడదు. అందుకే సత్కులాగమ, సత్కులాగమ అన్నప్పుడు ఇక్కడ ఉత్తమమైన కులము అంటే సంప్రదాయ పరంపర. కులం అనగా సంప్రదాయ పరంపర, మంచి గురు పరంపరకి కులం అని పేరు. కులామృతైకరిసిగా దగ్గర మనం చెప్పుకున్నాం కనుక సత్కుల, చక్కని గురు పరంపరతో వచ్చినటువంటి ఆగమముల అన్నిటి యందు ప్రతిపాదింపబడిన సారవస్తువు ఈవిడే. ఈ సారవస్తువును పట్టుకుంటేనే మోక్షం లభిస్తుంది. అందుకే మౌక్తిక అనే మాటలో ముక్తిని ధ్వనింపజేశాడండి అక్కడ. అది అర్థం, ముక్తినివ్వడానికే పనికొస్తుంది. అమ్మ తత్వం తెలిస్తేనే ముక్తి. అది కాకుండా ఆగమాల్ని అంటే మంత్రాన్ని, ఉపాసన్ని అమ్మవారి తత్వం తెలుసుకోకుండా కోరికల కోసం వాడుకుంటే మౌక్తిక లేదు ఇంక మనకి. చెప్పే ముచ్చపు చెప్ప అది అనమాట. మనం చెప్ప కాదు కదా, సారం కావాలి. అందుకే సార వస్తువు దొరికే వరకు సాధన చేయమని చూపిస్తున్నాడు ఇక్కడ. సత్కులాగమ సందోహ శుక్తి సంపుట ముక్తిక. మొత్తానికి నిగమాలు కానీ ఆగమాలు ఎందుకోసం పుట్టాయండి? మనకు చతుర్విధ పురుషార్థాలు ఇవ్వడానికే కదా. కనుక అమ్మవారు ఈ నాలుగు పురుషార్థాలు మనం ఇవ్వడం కోసమనే వేదములు, వేదాంతములు, ఆగమాలు ఏర్పాటు చేసిందండి. అందుకే పురుషార్థప్రదా. ఎంత అనుబంధం చూడండి, ఆశ్చర్యం. పురుషార్థప్రద, పురుషార్థములు ఇచ్చినది అని అర్థం ఇక్కడ. అంటే పురుషార్థాలు ఎన్ని? నాలుగు. ధర్మ, అర్థ, కామమోక్షములు. పేర్లు అందరికీ తెలుసు. ఆశ నాలుగు మీద ఉండదు అందరికీ, రెండింటి మీద ఉంటుంది. ధర్మమోక్షాల మీద కాదు. దేని మీద? అలా చెప్పచ్చా, అర్ధకామాల మీద అండి అని. నాలుగిటి మీద మనకుంది ధర్మార్థ కామ మోక్షాలు. కొందరు నా మోక్షం మీదే ఉందండి అంటాడు. ఈ లోపల వార్త వస్తుంది, మీ ఇంట్లో ఏదో ప్రమాదం జరిగింది, అయ్యయ్యో తర్వాత వస్తానండి అంటాడు. కబుర్లు వద్దండి, మనకి అర్థకామాలు కూడా కావాలి. కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి, బ్రతుకున్నంతకాలం కావాలి. అందుకే అమ్మవారు ఒక గొప్ప కోరిక కోరుకున్నట్ట, పిల్లలు బాగుపడడానికి ఏదైనా శాస్త్రం ఇయ్యాలి. ఈయన ఆయన అడిగింది స్వామివారిని, ఆలోచించాడు, ఇస్తున్నాలే ఇచ్చాడు. ఆరోగ్యానికి ఈ మంత్రం, భోగానికి మంత్రం, ఐశ్వర్యానికి మంత్రం, ఐష్యకి మంత్రం, అబ్బా బోళ్ళు తయారు చేసేట అలా ఉంది అన్నాడు. నాకేం నచ్చలేదు అంది ఆవిడ. ఇదేమిటి, ఇదేగా వాళ్ళకి కావాలి అని. వాళ్ళకి అది కావాలేమో కానీ వాళ్ళకి ఇది సరిపోదు. ఇవి ఇస్తుంటే ఎప్పుడు ఎంతకాలం వాటితో ఆడుకుంటుంటారు. మా పిల్లలకి ఏదో మంచి పని చేయండి అని అడిగితే చాక్లెట్ పెట్టుకొని ఇస్తే అలా ఉంటుందండి, ఇదే పిల్లలకు నువ్వు ఇచ్చే ఆస్తి చాక్లెట్ పెట్టలా. ఈ లౌకికమైనవి ఎంతకాలం చెప్పు. సరే, నాకు కావాల్సింది పిల్లలకి లౌకికమైన కోరికలు తీరాలి, మోక్షము రావాలి, రెండూ కావాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలి, రెండు కుదరదు, ఏదో ఒకటే అన్నట్టు ఆయన. నిజమండి, మోక్షం కావాలంటే భోగం ఉండదు, భోగం ఉంటే మోక్షం ఉండదు, రెండు కష్టం. కష్టం కనుక మిమ్మల్ని అడిగానండి. ఏదైతే ఎవడైనా తేలిగ్గా చేస్తాడు. రెండూ ఇవ్వగలిగే విద్య ఇవ్వడం మహాకష్టం కదా. సాధారణంగా భోగం కావాలంటే వేదం దగ్గరికి వెళ్ళాలి, మోక్షం కావాలంటే వేదాంతం దగ్గరికి వెళ్ళాలి. రెండూ ఒక్కచోట ఇవ్వడానికి ఏదైనా తయారు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నదిట. ఏ నువ్వు చేయలేవా అంటే నేను చేయించుతానందిట ఆవిడ పని అది. ఆఖరికి పునస్త్వన్ నిర్బంధాత్, గట్టిగా నిర్బంధించింది రండి. ఆయనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేశారా, చేశారా ఇదే పని. ఎంత నిర్బంధించిందో ఆఖరి విసిగిపోయి, సరే తయారు చేస్తున్నానులే అన్నాడు. దానికంటూ మళ్ళీ వేషం మార్చుకున్నాడు. చూడండి, మనం పూజ చేసినప్పుడు ఒక వేషం, వంట వండేటప్పుడు ఒక వేషం, వర్క్ చేసేటప్పుడు ఒక వేషం, అవునా లేదా? అందుకే ఆఫీస్కి వెళ్తే యూనిఫారం వేసుకుని వెళ్ళి వర్క్ చేయాలి. అలాగే ఈయన కూడా ఈ రెండూ ఇవ్వడానికి ఒక శాస్త్రం తయారు చేయడానికి వేషం మార్చుకున్నట్ట. దక్షిణామూర్తి వేషం వేసేసుకున్నాడు. వేసుకుని ఒక దగ్గరకు వచ్చి తయారు చేసేటండి ఒక శాస్త్రాన్ని. ఇదిగో తయారు చేశా, ఇది కానీ పట్టుకుంటే ఇహానికి కావలసిన భుక్తి వస్తుంది, పరమార్థానికి కావలసిన ముక్తి వస్తుంది, అలాంటి శాస్త్రం తయారు చేసిన అమ్మ ఇదే నాకు కావాలంది. ఇదంతా నీ గురించే అన్నాడు. అవును, మన ఇద్దరి గురించి అంది ఆవిడ. అలాగా పురుషార్థప్రద, ధర్మ అర్థ కామములు లౌకికములు, మోక్షం అనేది పరమార్థం. నాలుగు ఇవ్వగలిగే విద్య పేరు శ్రీ విద్య. అదే అమ్మ యొక్క రూపము, ఇది తయారు చేయించింది. అందుకే ఆ రూపముగా మనకు పురుషార్థప్రద అని చూపిస్తున్నారు. పురుషార్థప్రద ఆవిడ పురుషార్థములన్నీ ఇస్తుందండి. అందుకే గొప్ప మాట చెప్పారు, ఆరోగ్యం ఆరోగ్యార్థే అర్చయేత్ సూర్యం, ధర్మ మోక్షాయ మాధవం, శివం ధర్మార్థ మోక్షాయ. చూడండి, ఆరోగ్యం కోసం సూర్యుడిని ఆరాధన చేయాలట. ఇది చాలా ప్రధానం, అది లేకపోతే ఏదీ లేదు. చుట్టూ సంపదలున్నా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి, అంతే కదా? లేకపోతే ఏం పర్వాలేదు, డబ్బు ఉంటే నన్ను మోయడానికి నలుగురిని పెట్టుకుంటానంటే బాగోదు, తాను నడవగలిగితేనే ఐశ్వర్యం. అందుకే ఇక్కడ ఆరోగ్యార్థే అర్చయేత్ సూర్యం, ధర్మ మోక్షాయ మాధవం, ధర్మం కోసం మోక్షం కోసం విష్ణువుని ఆరాధించాలట. శివం ధర్మార్థ మోక్షాయ, ధర్మార్థ మోక్షాలకి శివుణ్ణి ఆరాధించాలట. చతుర్వర్గాయ చండికాం, నాలుగు కావాలంటే అమ్మవారిని ఆరాధించండి అని చెప్పాడు. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పాడు. ఇది చెప్పాడు కదా, విష్ణువుని తగ్గించాడని మొహాలు చూడొద్దు, శివుని తగ్గించాడు ఇంకోరు చూడొద్దు. ఇక్కడ అన్ని అమ్మవారి రూపాలే. ఇది దీనిని పారమ్యం అంటారు. ఏ శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రం నిష్ఠ కలిగించడం కోసం. కానీ చతుర్వర్గాయ చండికాం, నాలుగు కావాలంటే ఎవరిని ఆరాధన చేయాలి? ఎంతైనా అమ్మండి. అమ్మ చూడండి, తండ్రేమో పిల్లాడు కష్టపడితే కష్టపడ్డాడు కానీ వీడికేమో ఫస్ట్ ర్యాంక్ కావాలంటాడు. తల్లి అంటుంది, కష్టపడ్డా మధ్య మధ్యలో వాడి సుఖంగా తిండి తిప్పలు చూసుకోవాలి కదండి అంటుందండి తల్లి అండి. అది తల్లి. అందుకే చతుర్వర్గాయ చండికాం, అమ్మనగాని ఇంత గొప్ప ఉందండి. అందుకే ఏర్చయంతి పరాంశక్తం విధినా అవిధినాపివా నతే సంసారినో నూనం ముక్తాయవ న సంశయ. తెలిసి కానీ తెలియక కానీ ఎలాగైనా అమ్మవారిని ఆరాధించడం అంటే మొదలు పెట్టేస్తే వాడిని మరి సంసారి అనకూడదు, వాడు ముక్తుడని అనాలట. ఎందుకంటే వాడు మరి సంసారంలో పడ్డు, వాడు మోక్షం ఎప్పుడైనా తప్పకుండా పొంది తీరతాడు. ఎంత అభయమిస్తుందండి. అందుకే పురుషార్థప్రద. దాంతో ఏమైంది, జీవుడు పరిపూర్ణుడైపోయాడే లేదా? పరిపూర్ణ స్థితి అంటే పరిపూర్ణం అంటే అమ్మవారేగా. అందుకు వాడిని పరిపూర్ణం చేసే పూర్ణస్వరూపుని కనుక పూర్ణ, గొప్ప మాట పూర్ణ. అందుకే అమ్మవారి దీక్ష గట్టిగా వచ్చేస్తే పూర్ణ దీక్షాపరులు అని వ్యవహారం వాడతాం. పూర్ణ దీక్ష అంటే ఏంటి అర్థం? చిట్ట చివరి పేజీ కూడా చెప్పాడు మా, అది కాదు పూర్ణ దీక్ష అంటే. పూర్ణ దీక్ష అంటే బ్రహ్మ విద్య పరంగా అన్వయించడమే. అక్కడికి తీసుకుపోవాలి మనల్ని. నా పూర్ణ దీక్ష ఇచ్చేసారండి, దీక్ష ఇచ్చినంత మాత్రం గొప్పవారు అయిపోరండి. సాధన చేస్తే గొప్పవారు అవుతారు. కొంతమందికి దీక్షాపరులు ఇలా గురుగారు దీక్షిస్తారు లేదా వెంటనే బోర్డు పెడతారు వాడు. పూర్ణ దీక్షాపరులు, పాదుకాన్ దీక్షాపరులు, ఫలానా ఉపాసకులు, ఈ మధ్య టీవీల్లో కూడా వస్తున్నాయి, ఫలానా దేవత ఉపాసకులు సంప్రదించండి అని. వీళ్ళకి ఇహం కాదు కూడా, పరం కూడా లభించదు. ఏమనుకోవద్దు, శాస్త్రం చెప్తుంది. ఉపాసకులు అని చెప్పుకోకూడదండి, ఇది వ్యవహారం కాదు. ఎవడైనా చెప్తే వద్దు బాబు అని చెప్పాలి ఇక్కడ, అది వేరే విషయం. కొంతమందికి తెలిసిపోయితే వేరే విషయం, తెలియజేసుకోకూడదు అది. దాన్ని వ్యాపారం చేయకూడదు. వాడిని సంప్రదించండి, వాడు ప్రతి నెలా చెప్తాడు, హోమం చేస్తాడు, మీ కష్టాలను తీర్చేస్తాడు. వాడు మంత్ర వ్యాపారి, పనిచేస్తే చేయొచ్చు, అంత ఐహికం ఎందుకు చెప్పినట్టు ఇక్కడ ఇవన్నీ కూడా. కానీ వాడి పరం రాదండి. మంత్రాన్ని వ్యాపారం చేసినందుకు మనకు భయంకరమైన జన్మలు వస్తాయి తర్వాత, ఇలా అనుకుంటున్నందుకు ఏమనుకోవద్దు. శాస్త్రంలో ఉన్నది సరిగ్గా చెప్పుకుందాం. అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, పూర్ణ పూర్ణ, ఆవిడ పూర్ణ విద్య, శ్రీ విద్య పూర్ణ విద్య, పూర్ణ విద్య అనగా బ్రహ్మ విద్య. అయితే కేవలం మోక్షమేనా? అందుకేనండి లలితా శాస్త్రానికి రానన్నాను. అంత మోక్షమేట, ఇహానికి పనికొచ్చేవేం లేవుట. అందులో వచ్చిన దగ్గర నుంచి తైత్రీయమని, మాండూక్యమని, పరతత్వమని, శృతి సీమంతమని మరింత విసుగు. ఏం లేదుట, ఇది కూడా ఇస్తుందిట. అందుకే ఆవిడ పూర్ణ అయిన బ్రహ్మమే కాకుండా భోగిని, తర్వాత మాట భోగిని, పూర్ణ భోగిని. భోగం అంటే ఇహలోక పరలోక సుఖములు భోగములు. ఆ భోగములన్నీ ఆవిడ స్వరూపాలే. ఇవాళ నువ్వు అన్నం తిన్నావంటే ఆవిడ అన్నంలో శక్తి ఉంటే కానీ నీకు లేదు. అందుకే ఆ భోగములన్నీ ఆవిడ రూపములే అని తెలిసి ఏవైనా భోగించు, ఎంత గొప్పగా ఉంటాయి. అందుకే భోగిని, భోగములు కలది. భోగము అనగా నిజానికి పదార్థాలు కావు, ఆనందం అని అర్థం. అంతే కదా, ఆనందమే భోగము, అనుభవము, ఆనందానుభవం. కనుక భోగిని అంటే ఆనంద అనుభవ స్వరూపిణి, ఇది అసలైన ఇంకో అర్థం. కనుక పూర్ణాభోగిని అంటే మోక్షము లోకసుఖము రెండు ఇస్తున్నది, రెండు రూపములైనది అని అర్థం చెప్పుకోవచ్చు. భోగిని అంటే ఆనంద స్వరూపిణి, ఇది అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు తర్వాత అద్భుతమైన విషయం భువనేశ్వరి. ఇది చిన్న మాట కాదండో, ఇది చాలా ప్రధానమైనది. దశమహావిద్యల్లో చివరి విద్య భువనేశ్వరి, అవునా లేదా? ఈ భువనేశ్వరి విద్యా విషయంలోనే తర్వాత తర్వాత గుప్పించుతాడు. ఇక్కడ నుంచి భువనేశ్వరి విద్య విజృంభిస్తుంది మనకి. భువనేశ్వరి ఒక పెద్ద మంత్రశాస్త్రం, ఒక్కక్షరమే ఏంటో చెప్తారా? చెప్పరు. ఒకవేళ ఏదో అర్థం కోసం చెప్పినా చేసేయకూడదు. కొన్ని కొన్ని బీజాక్షరాలు వెంటనే చెప్పినా గురు ఉపదేశం లేని చేయొద్దని మాత్రం చెప్తూనే ఉంటాం. చెప్పలేదు అంటే చేసుకోవచ్చు. అందుకే వీలైనంత వరకు ఏకాగ్రంగా ఒంటి మీద తెలివి పెట్టుకుని చెప్పడం జరుగుతున్నది. చెప్పడం జరుగుతున్నది అంటే చెప్పిస్తుంది ఆవిడ కనుక. పొరపాటున కూడా ఇక్కడ చెప్తున్నాననే మాట లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏమీ లేదు, ఎందుకంటే ఒక్కసారి అదేమిటా ఉపాధి గురించి ఆలోచిస్తే అల్పత్వం తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఇక్కడ ఎంతమంది మహాపండితులు ఉన్నారో నాకు తెలుసు. శ్రీ విద్యలో అంతిమ స్థితికి వెళ్ళే వరకు ఉన్నారు. మహామాయ నామం చెప్పి వెళ్ళిపోతే మరుసటి రోజు ఒక తల్లి వచ్చి వివేక చూడమంలో మహామాయ శ్లోకమంతా చదివి వివరిస్తూ ఉంటే, ఆహా ఎంత గొప్ప శ్రోతలు నా దగ్గరికి వచ్చారు, నా భాగ్యవంతుడు, నేను దండం పెట్టుకున్నా తల్లిని మనస్సులో. అలాంటి మహాత్ములు సిద్ధపురుషులు ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళు ఒక్కొక్కరిలో ఎన్ని మంత్రములు పండున్నాయో, వాళ్ళ ఆశీర్వచనాలు పడుతున్నాయి కనుక ఇక్కడి మాటలు వస్తున్నాయి. ఇది నాకు తెలుసు. అందుకే ఎక్కటి కూడా ఏదైనా గట్టిగా చెప్పి ధైర్యంగా మాట్లాడేమంటే ఎదురుగా వాళ్ళున్నారని ధైర్యం, ఇక్కడ అమ్ముందని ధైర్యం, ఇంకోటి వెనకాల గురువులు వెన్నులా ఉన్నారని ధైర్యం. అందుకు ఇంకేమీ లేదు ఇక్కడ. ఎందుకు ఏ మాట చెప్పినా ఇంతకంటే ఎక్కడా వినలేరు, ఇలాంటి మాటలు ఏమైనా పొరపాటున వస్తే ఇది అహంతో వచ్చింది కావు, గురువులపై ఉన్న ధైర్యంతో వచ్చిన మాటలు, ఎదురుగొన్న మహాత్ముల యొక్క అనుగ్రహం ఇదంతా కూడా. అందుకు ఇక్కడ జాగ్రత్తగా కూర్చొని అమ్మ సంప్రదాయం బెసగకుండా మాట్లాడించి తల్లి అని దండం పెట్టి కూర్చోవడం వరకే, అహాన్ని వదిలించుకునే ప్రయత్నం కోసమే ప్రార్థన. తర్వాత అంతా ఆవిడ పని. అందుకు ఇక్కడ జరుగుతున్నదంతా అమ్మ మన కోసం కురిపిస్తున్న అమృత వృష్టి మాత్రమే. తడిసి ఆనందిద్దాం అందరం. అందుకు ఇక్కడ నా నుంచి వచ్చి ఏంటి అంటే ముందు నాలోకి వచ్చే కనుక మీకు, మీరు నేను కూడా శ్రోతలమే. నేను ప్రథమ శ్రోత, తర్వాత శ్రోతలు మీరంతే. ఇక్కడ ఇక్కడ వినిపిస్తేనే ఇక్కడ పలుకుతుంది కదా, వినిపించేది పలికించేది అని అమ్మకి దండం పెట్టుకుని. ఎందుకంటే ఈ ఈ నామం దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆనందం కలుగుతుందండి. భువనేశ్వరి, ఇది గొప్ప విషయం. ఇది ఒకే బీజాక్షరం నిజానికి. ఇది పరమ విద్య, మోక్ష విద్య. మీరు దేవీ భాగవతం చదివితే అందరూ భువనేశ్వరునే ప్రథమ శక్తిగా చూపిస్తారు. అక్కడ మణిద్వీపవాసిని భువనేశ్వరి, మణిద్వీపవాసిని భువనేశ్వరి. ఆవిడిని లలిత అన్నప్పుడు శ్రీమన్నగర నాయిక. రెండింటికి చిన్న భేదం, చిన్న భేదం, భేదమేం లేదు మళ్ళీ. అందుకే భువనేశ్వరి బీజం మూడు మార్లు వస్తుంది లలితా విద్యలో. చేసేవాళ్ళకి తెలుస్తుంది, ప్రతి కూటముకి చివరి వచ్చేది భువనేశ్వరి బీజమే. అలాగే మూడు కూటముల్లో మూడు భువనేశ్వరి బీజాలు పెట్టాయి. అందుకే భువనేశ్వరి బీజమే త్రిపుర అయిపోయిందండి, త్రిపుర అయిపోయింది భువనేశ్వరియే. అందుకే భువనేశ్వరియే రాజరాజేశ్వరి. అందుకే శ్రీ విద్యకి భువనేశ్వరి విద్యకి భేదం ఏమీ లేదు, అది తెలుసుకోవాలి. అందుకే భువనేశ్వరి శక్తి చాలా ప్రధానమైనటువంటిది. ఆ నామమే చాలా భావ్యం. ఇన్ని మార్లు భువనేశ్వరి భువనేశ్వరి అని అంటూ ఉంటే వింటూ ఉంటే వాళ్ళు ఎంత ధన్యులమైపోయి మనందరం కలిసి. అందుకే భువనేశ్వరి అనే అమ్మ దగ్గర మనం ఇప్పుడు నమస్కారం చేసుకుందాం. భువనములకు ఈశ్వరి, భువనము భవనము భువనము రెండు ఒకటే భావం అండి నిజానికి. భవనము భావము భవ ఇవన్నీ ఒకటే. అప్పుడు భవ అని అర్థం చేసుకోండి, ఇంక నేను చెప్పక్కర్లే. భవ అని అక్కడ ఈ విషయం అంతా చెప్పుకున్నాం, గుర్తున్నాయా? మెలకువగా ఉండి విన్న వాళ్ళందరికీ గుర్తుండుంటుంది అంతే. అందుకే భవనము భవనాద్ భావనాశ్చైవ భవ, భవనం భావనం అంటే ఉండుట, కలుగుట, ఉండి కలిగించుట, ఉంచుట, ఇది అర్థమని చెప్పుకున్నాం. అదే భవనము. ఇవన్నీ ఉన్నాయి ప్రపంచములన్నీ కదా వ్యవహారంలో. అందుకే ఇవన్నీ భువనములు. ఎన్ని భువనాలు ఉన్నాయి? చతుర్దశ భువనాలు మనకి సామాన్యం కాదు. అట్టడుగు లోకం నుంచి పైలోకం వెళ్ళికి వెళితే బ్రహ్మలోకం వరకు వెళ్ళాలండి. అక్కడితో లోక వ్యవస్థ అయిపోయింది. ఆ పైన ఉన్నవన్నీ లోకాతీతములే. అందుకే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అక్కడ వరకు వచ్చాం మన క్రిందవి. భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకములు మొత్తం చతుర్దశ భువనములు. ఇన్ని భువనాలకి ఒక్కరే నాయకురాలు భువనేశ్వరి. ఇక్కడ ఎక్కడున్నా ఆవిడ దిక్కు తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా ఈవిడే భువనేశ్వరి. కనుకనే ఆ బ్రహ్మ కీటజన్నీకి భువనేశ్వరికి లింక్ పెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకు భువనేశ్వరి అది. ఇక్కడ చెప్పేటి అమ్మవారి యొక్క బీజం భువనేశ్వరి బీజమే ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఆ బీజం ఏమిటి అనేది బీజాక్షరంతో కూడిన నామం వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. అక్కడ చెప్పేస్తే తప్పు లేదు, ఇక్కడ చెప్తే తప్పే. అందుకు భువనేశ్వరి. అందుకు భువనేశ్వరి ధ్యానం ఎప్పుడు చేసినా శివేన సహితాం దేవీం భావయేద్ భువనేశ్వరీం. ఈ తల్లికి కూడా శివసహితంగా భావించవలసిందే. అందుకు భువనేశ్వరి ఎలా ఉంటుందో తెలిసి ఆ రూపం ఒక్కసారి ధ్యానించుకుందాం. భువనేశ్వరి ఇంతేనండి ఈ తల్లి రూపం. వరద అభయహస్తములు పాశము అంకుశము ఇంతే పట్టుకుంటుంది. ఇదే పట్టుకుంటాడు భువనేశ్వరుడు పాశాంకుశం. కావాలంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఇత్యాది దర్శించాను ఇక్కడ. అది ప్రధానంగా ఇది స్వరూపం. పైన పాశాంకుశం, క్రింద వరద అభయం. ఈ పాశాంకుశాలే లలితమ్మకు కూడా ఉన్నాయి. చెరకు వెళ్ళు పూను బాలలు ఎక్స్ట్రా, దాంతో అక్షరాలు ఎక్కువ పెరిగాయి. మంత్రానికి దేవతకు అనుబంధం చూడండి మొత్తం. అక్కడ వరదాభయ హస్తాలకు మరి అమ్మవారు అవకాశం లేదు. చెరకు వెళ్ళి పూలు బాణాలు చేతిలో వచ్చేసే గనక ఇంకా వరదాభయ హస్తాలు పట్టుకుండా ఆ రెండు పట్టుకుందిట. మరి వరదాభయ హస్తాలు ఏమైపోయాయి? నీ పాదాలే వరదం అభయం అన్నారు శంకర భగవత్పాదులు వారు. అయిపోయాం. అందుకు శరణ్యే లోకానాం తవకి చరణావేవ నిపుణం. ఈ చెప్పడంలో శంకరులు తవకి చరణావేవ నిపుణం అంటే చరణం అంటే క్రింది భాగం కదా. చరణావేవ అంటే ఒక్కొక్క కూటంలో చివరి భాగం. అదే భువనేశ్వరి శక్తినిస్తున్నది అని శంకర భగవత్పాదులు వారు అక్కడిచ్చారు ఆందో సౌందర్యలహరులు. చూడండి ఎంత గొప్ప విషయం భావించండి. ఇక్కడ అదే ఆశ్చర్యకరమైన అంశములు ఇవన్నీ కూడా. అందుకే మంత్రతంత్ర తత్వశాస్త్రాల్లోకి వెళ్ళిపోతే లలిత గాని సౌందర్యలో కానీ అమృతం అండి. అంత గొప్పగా భువనేశ్వరి అంది. ఇది అత్యంత ఫలదాయకము అంటారు ఈ తల్లిని. ఇక్కడ భువనేశ్వరి రెండు రూపములతో ఉంటుందిటండి. ఒకటి మనలో ఉన్న భీరుత్వాన్ని పోగొట్టే శక్తి ఒక ఆవిడ. చాలా చూడండి, భీరుత్వము అంటే పిరికితనం అంతే. కరెక్ట్ అమ్మ నువ్వు చెప్పింది. భయము మొదలైన పిరికితనం వల్లే కలుగుతాయి కదా. పిరికితనం అంటే ముడుచుకుపోవడం. అజ్ఞానం వల్ల కలిగేదంతా భీరుత్వం అంతే కదా. కొంతరు చూడండి ఏ పని చేయడం భయం, ఎందుకు అజ్ఞానం చేత. అది ఎలా చేస్తాడో తెలియదు కానీ భయం. కనుక అజ్ఞానం యొక్క లక్షణం భీరుత్వం. భీరుత్వాన్ని పోగొట్టే తల్లి ఒకరు. భీరుత్వాన్ని పోగొట్టే తల్లికి భైరవి అని పేరు. ఇప్పుడు మరొక అర్థం వచ్చి చూడండి, భీరుత్వ నాశిని భైరవి, అజ్ఞాన నాశిని భైరవి, జ్ఞానస్వరూపిణి పార్వతి. భైరవి పార్వతి అనే రెండు శక్తులు భువనేశ్వరి బీజం యొక్క స్వరూపాలట. ఆ రెండిటితో మొదలై పార్వతీ పద్మనయనా దగ్గర మొదలై భానుమండల మధ్యస్థ చూడండి అవునచ్చ. ఆ రెండిటి సమన్వయం భువనేశ్వరి దగ్గర చేస్తున్నాడు. అది ఇక్కడ ఎంత అందంగా నిన్నటి నుంచి మనం పట్టుకుని పార్వతీ పద్మనయనా దగ్గర నుంచి భైరవికి వచ్చి భువనేశ్వరికి వచ్చాం. అందుకే భైరవి రూపాన్ని సాధన చేసేటప్పుడు ఆ భువనేశ్వరుని ప్రాతకాలంలో భైరవి అనే నామంతో ఆరాధన చేయమన్నారు, సాయంకాలంలో పార్వతీరామంతో ఆరాధన చేయమన్నారు. ఎందుకంటే పొద్దున్న లేచామంటే బోల్డు పనులు పెట్టుకున్నామని అర్థం కదా. ఆ పనులు భయం లేకుండా ఉండాలి కనుక భైరవి. సాయంత్రం అయ్యేటప్పటికల్లా శాంతి, అది పార్వతి. అందుకు ప్రాతకాల భైరవి సాయంకాల పార్వతి రెండు భువనేశ్వరి యొక్క స్వరూపములు అని శాస్త్రం చెప్తున్న ఒక రహస్య విషయం. అంతేకాదు భువనేశ్వరి ఎందుకు అయ్యిందయ్యా అంటే భువనానందనాథస్య ప్రసన్నత్వాన్ మహేశ్వరి భువనేశ్వతి విఖ్యాత శాంభవి భువనేశ్వరి. శివుడి పేరు భువనానందనాథుట్ట. ఇది కొంచెం ఆలోచిస్తే అందమైన భావం ఉన్నది. శ్రీ విద్యా సంప్రదాయంలో వాళ్ళు గురువుల్ని ఆనందనాథ అనే సంప్రదాయంతో సంబోధించడం కనబడుతున్నది అంతే కదా. ఎందుకంటే శ్రీ విద్యలో రెండు రకాల సంప్రదాయాలకి, ఒక సంప్రదాయానికి దక్షిణామూర్తి గురువు, ఒక సంప్రదాయానికి ఆనంద భైరవుడు గురువు. అందుకే అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు శ్రీ గురువు దక్షిణామూర్తే భక్తానుగ్రహకారక అనుజ్ఞాన్ దేహి భగవన్ శ్రీచక్రార్చనాయమే అనుకుంటాం. అంతేకాదు అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమరగసి. ఆ రెండు చూపిస్తున్నారు. అది ఆనంద భైరవి విద్య విశేషములు చూడండి ఇక్కడ. అందుకే భైరవ దక్షిణామూర్తులు రెండూ ప్రతిపాదన మనకు కనబడుతుంది. అందుకే మహాభైరవ పూజిత అన్నప్పుడు సాక్షాత్ శివుడే గురువు. అందుకే ఆయనే గురువు అయినప్పుడు ఆనందనాథ గురు సంప్రదాయం అయినప్పుడు ఈ శివుడికి గురువుగా మొట్టమొదటి పేరు పెట్టుకోవాలి. ఆయన కదా ఆది గురువు మనకు, సదాశివ సమారంభం కదా. అప్పుడు ఆయన పేరు భువనానందనాథ అట. అంత గొప్ప అది శివాజి గురువే నమ. అందుకు భువనానందనాథుడు యొక్క శక్తి కనుక భువనేశ్వరి అని. అంటే భువనముల యందు ఆనందముగా ఆయన ఉన్నాడు, నాథుడుగా ఆయన ఉన్నాడు, రెండూ ఇక్కడ. ఆనందము ఆయనే, శాసకుడు ఆయనే. ఇంకొక రహస్యం, బీజాక్షరం ఏమిటో ఇప్పుడు చాలామందికి అర్థమైపో ఉంటుంది, నేను చెప్పను. మళ్ళీ బీజాక్షరం వచ్చినప్పుడు చెప్తాను, అర్థమైన వాళ్ళకి పనికొస్తుంది. ఒకటే బీజాక్షరం ఇది. ఒక్క బీజాక్షరంలో మూడు అక్షరాలు ఉన్నాయి. అవేమిటి అంటే చండీ సప్తశతి ఇక్కడ ఉపన్యాసం చెప్పినప్పుడు మొదటి శ్లోకానికి అర్థం చెప్పినప్పుడు ఈ బీజాక్షరాన్ని ఉద్ధారణ చేసి మరీ చూపించుకున్నాం. అవునా లేదా? చూపించుకున్నామా లేదా? ఆ బీజాక్షరము, ఆ బీజాక్షరంలో ఉన్న అక్షరాలు మొత్తం మనకి మూడు, చివరికి నాదం. ఆ మొట్టమొదటిది ఆ ఏకాక్షరేపి, చూడ్డానికి ఒక్కక్షరంగా కనబడుతోందిట. మొత్తం నాలుగు శక్తులు అందులో కలిసిపోయాయి. నాలుగు శక్తులు సామాన్యం కాదయ్యా. దక్షిణామూర్తి సంహిత అనే గ్రంథంలో ఉన్న వాక్యం చూడండి, భువనేశ్వరి బీజంలో ఉన్న రహస్యాన్ని చూపిస్తున్నాడు. తత్తదుపాసకులకు చాలా బాగుంటుంది, లేకపోయినా బాగానే ఉంటుంది. ఏకాక్షరేపి దేవేసి సంచత్ర భువనానితి, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఒక్క అక్షరంగా మనకు ఆ బీజాక్షం కనబడుతున్నా సమస్త భువనములు అందులో ఉన్నాయన్నాడు ఇక్కడ. ఒక్క అందుకే ఆ బీజాక్ష అంటున్నప్పుడు ఒక్కసారి ఆనందంగా అనాలటండి ఆ బీజాక్షరం. ఇక్కడ దాకా వచ్చాం గనక హరింకారి హరిమతి అక్కడది. ఆ మొట్టమొదటే చెప్పారు బీజాక్షరం. ఆ బీజాక్షరం ఉన్నదే, అందులో సర్వభువనములు ఉన్నాయట. అది గురూపదేశరహితంగా చేయరాదు ఆ బీజాక్షరం. అందులో సమస్త భువనములు ఉన్నాయి, అందుకే అదే భువనేశ్వరి బీజము అని చెప్పాడు. అది అది ఎలాగో అంటే ఉదాహరణకు చాలా చెప్పాడు కానీ మొత్తం మంత్ర విషయంలో ఎక్కువ ప్రకటించకూడదు. కొన్నేమో ఆ మాత్రం చూపించాలి, కొన్ని మేలు ముసుగులా చూపించాలి, కొన్ని సంకేతంగా చూపించాలి. ఇవన్నీ ప్రవచన నియమావళి. శాస్త్రాన్ని ప్రవచనం చేసేటప్పుడు అనేక నియమాలు ఉంటాయి. అది గురు సంప్రదాయ బద్ధములు, తత్సంప్రదాయబద్ధంగా కూర్చుని చెప్తున్నటువంటి వచనములు ఇవి. అందుకే వ్యోమబీజే మహేశాని కైలాసాది ప్రతిష్ఠితం. మొట్టమొదటి బీజం హకారం, అది ఆకాశ బీజం. ఇంకా దానిలో సూక్ష్మ సూక్ష్మ భూమికల్లోకి ఇలా తీసుకెళ్తాడు ఒక్కొక్కటి. మొట్టమొదటి వచ్చినటువంటి ఆ బీజంలో వ్యోమము చెప్పబడిందిట. పరమే వ్యోమన్ ఆకాశ బీజం, అక్కడ ఉన్నది మహాకైలాసం అన్నాడు. అక్కడ మొదటి అంటే మన బ్రహ్మలోకానికి పైన ఉన్న మహాకైలాసంతో ఇంక పెట్టాడు. మహాకైలాసం అంటే మీరు మణిద్వీపం అనుకున్న తప్పేం లేదు, అక్కడ ఆ మహాకైలాసం చూపించట. అలాగా ఇంకా కిందకి వెళుతూ ఉంటే ఈకారం వాయులోకము చూపిస్తున్నాడు. ఇలా అన్ని లోకములు చెప్పి చిట్ట చివరి వరకు సమస్త భువనములు దాంట్లో పెట్టాడు. అంటే సమస్త భువనముల్లో వ్యాపించిన ఒక మహాశక్తిని ఒక్క బీజాక్షరంలో పెడితే అది భువనేశ్వరి బీజం, ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు భువనేశ్వరి అనే మాటలో సమస్త భువనాలకి తల్లి. ఈ నామం అన్నప్పుడు ఈ భావన చేస్తే భక్తుడికి అది చాలు. అయ్యో బీజాక్షరం లేదని బాధపడక్కర్లేదండి. భక్తి లేని వాడికి బీజాక్షరం వచ్చినా మంత్రసిద్ధి వస్తుంది, కానీ అమ్మ అనుగ్రహం రాదు. మనకు కావాల్సింది మంత్రసిద్ధి కంటే గొప్పది అమ్మ అనుగ్రహం. అది కావాలి అంటే భువనేశ్వరి నామాన్ని ప్రేమగా అనుకుంటే చాలు. అందుకే ఈ సహస్రనామాలు విన్నాక ఈ మంత్రాలు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కోనక్కర్లేదు. ఇవే మంత్రరాశిని జాగ్రత్తగా చేసుకుంటే అమ్మే ఇస్తుంది అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు భువనేశ్వరి. దీన్ని మీరు నాదం చిచ్చి అంటే భువనేశ్వరి అనగానే మీకు తెలియకుండానే మంత్రం అంతా దీనిలో ఉంది. అందుకు భువనేశ్వరి అయ్యి అనే చివరి రావడంలోనే ఉంది రహస్యం అంతా కూడా. అందుకు భువనేశ్వరి అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఆవిడ పేరు అంబికా. అంబికా అంటే అమ్మ, చాలా స్పష్టమైపోయింది. కానీ అంబికా అన్నప్పుడు ఉన్నదే ఒట్టి అమ్మ అంటే సరిపోదుట. అమ్మలకమ్మ అని చెప్పుకోవాలట. అంబిక అనగానే అంబలకు కూడా అంబ, అంబ అంటే కారణము పోషకము అని చెప్పుకుంటున్నాం. కారణాలకు కూడా కారణం గనక అంబిక. అందుకే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ పద్యానికి చాలా విస్తారమైన వ్యాఖ్యానం అని దేవీ మహత్యం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తే అప్పుడు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్పారు మళ్ళీ నన్ను అనొచ్చు మీరు, అందుకని చెప్పను. అక్కడ ఇందులో దాగిన రహస్యములన్నీ చెప్పాం. అంబిక అంటే అమ్మలగన్న అమ్మ అంతే, అమ్మలందరికి అమ్మ. అందుకే అంబలు అంటే ముగ్గురే రెండు ప్రధానంగా దుర్గాలక్ష్మి సరస్వతులు మూడు రూపములతో ఉన్న అమ్మ. ముగ్గురులు ఎవరైనా ఆవిడయే, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇది అమ్మవారికి క్లుప్త ప్రీతికర నామము అని పేరు దీనికి. అంబిక గుర్తుపెట్టుకోండి, క్లుప్త ప్రీతికర నామము అంట దీనికి. అంటే అమ్మవారి తత్వం అంతా క్లుప్తం ఒక్క దగ్గర పెట్టేసేట, ప్రీతికర నామం. అందుకే అంబా అంబిక ఈ మాటలకున్న శక్తి అంతా ఇంత కాదండి. ఏది తెలిసినా తెలియకపోయినా అమ్మ అనడం తెలిస్తే చాలండి అన్నాడు. అమ్మ అన్న అంబా అన్న భేదం ఏమీ లేదు. తెలుగువాడు అమ్మ అన్నాడు, అంబ సంస్కృత మూలం. ఏదైనా అమ్మకు అర్థమైపోతుంది. పిల్లవాడు తొక్కు పలుకులు తల్లి అర్థం చేసుకోలేదు. మొత్తానికి అమ్మ అంబ అనడంలో మన లోపల విచ్చుకునేటువంటి శక్తులు ఏవో ఉన్నాయి. అందుకే మొదటి నుంచి పిల్లాడి చేత అలవాటు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు బాగుపడిపోతాడు. ఆ బాగుపడకూడదని బాగుపడిపోతాడేమోననే భయంతోనే పిల్లలకి అమ్మ అనిపించకుండా తెలుగు పెంచుకొస్తున్నారు తెలుగు తల్లులు. ఇది చెప్పడానికి ఏమున్నది? అంబిక, ఎంత గొప్ప మాట అంబిక అనేటువంటి తల్లి. అంబిక అంటేనే సకల జగత్కారణ శక్తి, ఇంతే. మరింకేం లేదండి దీనిలో అర్థం, పెద్ద వెతకక్కర్లేదు. అయితే అంబికా శబ్దానికి నిఘంటువుల్లో చాలా చెప్పారు, రాత్రి స్వరూపిణి, నిద్రాస్వరూపిణి, అమ్మస్వరూపిణి. మూడు అర్థాలు నిఘంటువుల్లో విశ్వకోశంలో మనకు కనబడుతుంది. అంబికా కైతవే సిద్ధే నిద్రాయాం నిశికిచ్యతే. సిద్ధిని అంబిక అంటారట, నిద్రని అంబిక అంటారట, రాత్రిని అంబిక అంటారట, అమ్మని అంబిక అంటారట. అంటే దీన్ని ఏమంటారు, నానార్థాలు అంటారు కదా విశ్వకోశంలో చెప్పిన మాట. అంటే ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి మనం ఇందులో? నాలుగు తీసుకోవాలి. ఆవిడే నిద్రారూపిణి అనగానే ఇప్పుడు పక్క వాళ్ళని లేపి చెప్పొద్దండి, వాళ్ళు ఎలాగో ఆ తల్లుళ్ళలోనే ఉన్నారు. ఇక్కడ యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ, ఇంత మెలకువతో చెప్పారో, నిద్రారూపేణ సంస్థిత నమస్తశ్యై నమస్తశ్యై నమో నమః. ఈ నిద్ర సామాన్యమా? స్తౌమి నిద్రాం భగవతీం విష్ణో రతులు తేజసాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం. విష్ణోహ నిద్రాం అతులు తేజసాం స్తౌమి అన్నాడు బ్రహ్మదేవుడు. యోగ నిద్రాదేవి ఆవిడికి, అందుకు అక్కడ నిద్రరూపిణి ఆవిడ అంబిక. పరమాత్మ యందు యోగ నిద్రగా ఉన్నటువంటి తల్లికి అంబిక అని పేరు. అంటే ఇక్కడ సృష్టికి పూర్వం ఉన్న ప్రళయావస్థలో తల్లి అంబిక అంటే అక్కడున్నది అంబిక అంటే అర్థం తీసుకోవాలి. రాత్రి అంబిక, రాత్రిం ప్రపజ్జే, రాత్రి సూక్తములకు సూక్తం ఉంది. అది కూడా మన సప్తశతిలో చెప్పుకున్నాం వివరంగా, గుర్తుంది కదా. ఆ రాత్రి సూక్త పారాయణ చేస్తే కొంతకాలానికి అమ్మవారు కనబడి నీకేం లోకం కావాలని అడుగుతుందిట. వాడు తెలివైన వాడై అమ్మ అనుగ్రహం పండితే ఆవిడ చూపిస్తుందిట లోకాలన్నీ. ఇక్కడిక్కడ ఈ లోక సుఖాలు నీకు మొత్తం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకో అంటుందిటండి. ఎంత ఆశ్చర్యం! అప్పుడు ఆఖరికి తెలివైన వాడు ఈ లోకాలు ఏవి అక్కర్లేదమ్మా, లోకాతీతమే నువ్వు కావాలంటండి. ఆ రాత్రిదేవి అనుగ్రహం. రాత్రి సూక్తం మనకు ఋగ్వేదంలో సామవేదంలో రెండు రకాలుగా రాత్రి సూక్తములు చెప్పబడుతున్నాయి. చాలా భవ్యమైనది ఇదే సప్తశతిలో ప్రథమ చరిత్రం అంతా రాత్రి సూక్త విశేషములు. ఆ రాత్రి సూక్తములందు ప్రతిపాదింపబడేటువంటి తల్లియే అంబిక. ఇదొకటి మరొక అర్థం ఇప్పుడే చెప్పుకున్నాం. అలాగే సిద్ధియే అంబిక. ఏ పని కావాలన్నా కావాలి సిద్ధే కదండి, సిద్ధి ఫలస్థితే సిద్ధి. అందుకే అంబిక అంటేనే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. అందుకే అంబిక అనే నామం వివరిస్తున్నారు మనకి. ఆ బ్రహ్మకోట కీటజనని అని మొదలుపెట్టి భువనేశ్వరి అంబిక అనే రెండు నామాల్లో ఆ నామాన్ని సర్దిపెట్టించారండి. అక్కడ జనని అనేది అంబిక పెట్టాడు, ఆ బ్రహ్మ కీట అనేది భువనేశ్వరులు చూపించాడు. అంత అందంగా సర్దిపెట్టి రెండు నామాల్లో చూపించాడు. తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరాం. అమ్మవారి అంబికా నామములు అనేక చోట్ల పురాణాల్లో వివరించి చూపిస్తున్నారు అటువంటి తల్లి. అంతేకాదు అందమైన స్త్రీ రూపంతో ఉన్న తల్లి అంబిక. అంటే ఇక్కడ అర్థం, స్త్రీని చూడగానే అంబాభావం కలిగితే వాడు తరించిపోతాడండి ఇక్కడ. అందుకే కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలు వాడు. ఆ అంబిక అంబిక అమ్మ 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 అని అలవాటు చేయాలి పిల్లవాళ్ళకి. వాడు బాగుపడతారు, వాళ్ళ వల్ల ప్రపంచం బాగుంటుంది. అనాది నిధనా, ప్రపంచానికి ఆవిడ ఆది అండి ఒప్పుకుంటాం. మరి ఆవిడ కాదు అయ్యా, భువనాలకైతే ఆది నిధనం ఉంది. కానీ భువనేశ్వరి అంటే భువనాలతో పాటు వచ్చి భువనాలతో పాటు పోయేది కాదయ్యా. భువనాలకు ముందు ఉంది, భువనాలు ఉన్నప్పుడు ఉంది, భువనాలను ఉంచింది, భువనాలు పోయినా ఆవిడ ఉంటుంది. అందుకే అనాది నిధన, ఆది నిధన. ఆది అంటే మొదలు, నిధనం అంటే అంతం. ఆవిడకి ఆది లేదు, అంతము లేదు, అనాది నిధన. అలాంటి తల్లి ఏ భువనాలకు అధీశ్వరి? అన్ని భువనాలకి. అందుకే ప్రతి భువనంలో ఉండేటువంటి, ప్రతి భువనంలో సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయా లేదా? సృష్టి స్థితి లయలు జరిగేటప్పుడు వాటికి సంబంధించిన దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేస్తారు ప్రతి భువనంలో వాళ్ళు. అందుకే ప్రతి భువనానికి బ్రహ్మ విష్ణురుద్రుడు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళందరూ వచ్చి భువనేశ్వరుని కొలుచుకోవాల్సిందే. అందుకే హరి బ్రహ్మేంద్ర సేవిత అది వివరిస్తున్నారు ఇక్కడ. హరి బ్రహ్మ ఇంద్ర సేవిత, హరిచేత బ్రహ్మచేత ఇంద్రుని చేత సేవించబడుతున్నటువంటి తల్లి అని వివరించారు. ఇక్కడ సరిగ్గా మనం చూస్తే భువనేశ్వరుని మణిద్వీపంలో వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? వెళ్ళే కూర్చున్నాం రెండో రోజునో మూడో రోజునో. అక్కడ ఆ భవ్యమైనటువంటి శ్రీమన్నగరంలో 18-17 ప్రాకారాల మధ్యలో విష్ణువు విష్ణు పరివారములన్నీ ఉంటాయట. 16-17 ప్రాకారాల మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. 14-15 ప్రాకారాల మధ్యలో ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రశక్తులన్నీ ఉంటాయి. ఆ ప్రాకారాల్లో కూర్చుని వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకే హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. అలా మనకి వరుసగా ఆయా ప్రాకారములను కూడా భావన చేసుకోవచ్చు. ఇక్కడ నారాయణి గొప్ప మాట చూపిస్తున్నాడండి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సామాన్యం కాదు ఇది, పలుమార్లు అంటే మంత్రమైపోతుంది. కనుకనే దేవీ సూక్తం నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి దివ్యమైన నామం ఇది. అమ్మవారు నారాయణి, పుంలింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి. అమ్మవారి విశేషం ఏంటంటే మీరు ఏ దేవతనామో ఆ దేవతకే. కొన్ని చోట్ల ఇద్దరికి సరిపోతూ ఉంటాయి కానీ అమ్మవారి దగ్గర ప్రతి దేవతానామం సరిపోతుంది. శివ, సర్వాణి, శాంకరి ఎంత చెప్పారో ఆ తల్లికి మీరు నారాయణి, వైష్ణవి అంతా చెప్తాం. బ్రాహ్మి అంటాం, ఐంద్రి అంటాం, కౌమారి అంటాం. సర్వదేవతల నామాలు అమ్మవారికి వ్యవహారం ఉంచుతుండండి ఇక్కడ. అంటే అర్థమేంటి, సర్వదేవతల శక్తి అమ్మవారే గనక అమ్మవారు సర్వదేవతాత్మిక. అందుకే నారాయణి, నారాయణి అంటే పరబ్రహ్మ యొక్క పేరండి, కొట్టలేదు. పుంలింగంలో ఉంటే నారాయణ అన్నారు, అందుకే నారాయణ అంటే ఏమిటో నారాయణి అన్న అదే. విష్ణువెవరు, వైష్ణవావిడే, ఏమీ భేదం లేదు అది. అంతేగాని కొందరు ఎవరు అయ్యా లలిత చెప్తూ ఉంటే లలితమ్మే గొప్పదనిపిస్తుందని, విష్ణువు ఎక్కడికి పోయాడండి అని. ఎక్కడికి పోలే, విష్ణువే లలితమ్మగా వచ్చాడు అని తెలుసుకోండి. మీ పిల్లాడికి మీరు ఫ్యాంటు షర్టు వేసాక నిన్నెప్పుడూ ఫ్యాన్సీ డ్రెస్లా కనబడలేదే అనద్దు. అది వేస్తే అలా కనబడతాడు, ఇది వేస్తే ఇలా కనబడతాడు, రెండూ ఒకేలాగా. పంచా ఫ్యాంటు షర్టు వేసి ఒకేసారి కనబడాలంటే బాగోదు. కానీ ఏ వేషం వేసుకున్నా నా పిల్లాడే అని తెలివి ఉండాలి. అలాగే లలితమ్మైనా విష్ణువైనా ఒకే తత్వం అని తెలివి ఉండాలి, తెలుసుకోండి. ఇంకా బాధే లేదు వాడు. అందుకే భవ్యమైన తత్వంలో ప్రవేశిస్తే నారాయణి, ఎంత గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ మాట చాలా విశేషమైనది. నారాయణి నా పెద్ద మంత్రం అండి, పెద్ద మంత్రం కాకపోతే ఆర్తో విషణ ఆర్తా విషణ శిథిరాచ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాసుకునో భవంత అవుతుందా? లేకపోతే శుంభని శుంభాల గోళంతో పోగొట్టిన తర్వాత తల్లిని స్తుతిస్తూ వాళ్ళందరూ చేసింది నారాయణి నమోస్తుతే, సర్వమంగళ మంగళ్య, శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే గౌరీ, నారాయణి నమోస్తే. ఎంత గొప్ప మాట. నారాయణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించండి, అన్నీ గొప్ప అర్థములే. మొట్టమొదటిగా నర అంటే పరమాత్మ అని అర్థం. నరు అంటే జీవుడు కదండి, ఉందే దానికో అర్థం, దేనికదే తీసుకుందాం. ఎందుకంటే నర ఆత్మా తతో జాతాన్యాకాశీదీని నారాని కార్యాణి, తాని కార్యాణి అయం కారణాత్మన వ్యాప్నోతి అతశ్చతాన్యయనమస్యేతి నారాయణ. ఇది వైదికార్థం. నరుడంటే పరమాత్మ అండి ముఖ్యంగా, అదిగా. అందుకే నరహ నామం విష్ణు శాస్త్రంలో వస్తుంది, మీరు పరిశీలించండి. నరహ నరహ నరుడు, నరుడు అంటే సాగువాడు, వ్యాపించువాడు అని అర్థం. అంతే, పరమాత్మకే నర అని ఒక అర్థం. అలాంటి పరమాత్మ యొక్క పనులన్నీ నారములు, నర సంబంధమైనవి నారములు. పరమాత్మ యొక్క పనులు అంటే కార్యములు. పరమాత్మ కార్యమేమిటి? సృష్టి, సృష్టిస్థితి లయలు, ఇవన్నీ నారములు. ఈ నారములైన సృష్టిస్థితుల యందు కారణంగా ఆవిడ వ్యాపించిపోయింది. కనుక నారమైన పరమాత్మ యొక్క కార్యముల యందు కారణమున్నది. కార్యంలో కారణం ఉండదా? చిన్న ఉదాహరణ, కొండలో మట్టి లేదు, కొండకు కారణమేంటి? మట్టి. కొండలో ఉన్నదేంటి? మట్టి. కానీ కారణమైన మట్టి కార్యమైన కొండలో వ్యాపించినట్లుగా కారణమైన పరమాత్మ శక్తి కార్యమైన ప్రపంచంలో వ్యాపించిపోయింది. కనుక మనకు కనిపిస్తుంది ప్రపంచమేగా, కనుక ప్రపంచాన్ని ముందు చూస్తున్నావు కనుక ప్రపంచంలో వ్యాపించిపోయినది ఆయనే అని తెలుసుకోవడానికి నారాయణ. అది ఇక్కడ ఈ మాట చూపిస్తున్నాడు. అందుకే శంకర భగవత్వాల వరకు నిర్దేశం చేశారు యతి సంప్రదాయంలో. యతి అయిన వాడు ఆశీర్వదించడాలు అవి చేయకూడదు. మనం వెళ్ళి దండం పెడితే దండం మనం పెట్టాం, ఆయన దృష్టిలో దండం కాదు. కొందరు అంటూ ఉంటారు, ఏమిటండి ఆ స్వామీజీలు పాదుకా పూజలు చేయించుకుంటున్నారు, దండాలు పెట్టించుకుంటున్నారని. ఇవన్నీ సంప్రదాయాలు తెలియని వాళ్ళు ఆడి మాట్లాడి తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. మనం పూజ చేస్తున్నాం కానీ వాళ్ళు పూజ అనుకోరు, తెలుసుకోవాలి. వాళ్ళు కేవలం ఆశీర్వదించరు, గృహస్థ ఆశీర్వదించవచ్చు. గృహస్థుల్లో గొప్పవాళ్ళు ఉపాసకుల దగ్గరికి వెళ్తే ఆయుష్మాన్ భవ లేదా కళ్యాణం వస్తు అనొచ్చు. సన్యాసి గారి కళ్యాణం వస్తు అన్నాడా? ప్రాశ్చిత్యం చేసుకోవాలి. సన్యాసికి ఒక నియమం పెట్టాడు, అదే గౌడ భగవత్వాలు వారు మాండుక్య కార్యక్రమంలో చెప్తున్నారు. నిరాశీహి నిర్నమస్కారాహ అన్నారు. ఇక్కడ వాళ్ళు ఆశీర్వదించరు, నమస్కరించరు. సన్యాసి నమస్కారం అండి అనకూడదు, సన్యాసి ఆశీర్వదించకూడదు. ఎందుకంటే సర్వం బ్రహ్మమయమైనప్పుడు ఆశీర్వచనం నమస్కారం బ్రాహ్మీ స్థితిలో ఉండదు, అది సాధనా దశలో సన్యాసి పాటించాలి. అది అందుకే వాళ్ళ పని ఒక్కటే నారాయణ స్మృతి. పరిశీలించండి, కేవలం జీవన్ముక్తులైన మహాత్ములు జగద్గురువులు మనకు ఉన్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా. భారతీతీర్థ స్వామివారు అక్కడ వెళ్ళి దండం పెడితే ఏమంటారు? నారాయణ నారాయణ అంతే, నారాయణ నారాయణ అంతే. ఇంకేముండదు వాళ్ళ దగ్గర, నారాయణ స్మృతి, నారాయణ. ఆ నారాయణ అంటే నరుడైన పరమాత్మ యొక్క సర్వ కార్యంలో నారు నీలో నాలో అంతా ఒకటే, ఆ ఒక్కటైన బ్రహ్మమే ఏకమని చెప్తున్నారు మనకి. ఎప్పుడైనా నారాయణ నారాయణ అంటే ఆయన ఆశీర్వచనం వచ్చేసింది కానీ ఇంకా బాగుపడతాను అనడం కాదు, నారాయణ ఎందుకన్నారో అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహం నిజంగా లభించినట్లు. ఆ నారాయణి అంటే ఇదే అర్థం. కార్యరూపమైన జగత్తియందు కారణమైన ఆ చైతన్యమే అమ్మవారు, ఇది నారాయణి. ఇది మొదటి భావన, ఇది ఒక అర్థం. రెండవ అర్థం చూడండి, నరుడు అంటే మానవుడు అని అర్థం. ఇది కూడా మనం సప్తశతి చెప్పినప్పుడు వివరంగా చెప్పాము, నాకు గుర్తు బాగా. మళ్ళీ చెప్పుకుంటే తప్పేం లేదు కదా. నరుడు అంటే సాగువాడు, రుణాతి గచ్చతి ఇతి నరహ, సాగువాట. జీవులందరూ నరులే, అవునా లేదా? వీళ్ళు సాగిపోతేనే ఉన్నారు. లేదండి నేను సాగట్లేదు కూర్చున్నానండి అన్నాడు ఒక ఆయన. అయినా సాగిపోతున్నాడు వాడు కూడా, వాడు బతుకు అయిపోతుంది. ఎవరిది ప్రతి వాడు మొదలెట్టేడని వెళ్ళిపోతున్నాడు. అది ఈ ప్రపంచంలో అంతా జీవులందరి పేరేమిటి? నరులు. దీన్నంతటి గ్రూపుగా చెప్పాలంటే జీవుల సమూహం పేరు నారం. ఈ జీవులందరికీ అయనం, అయనం అంటే ఆశ్రయము చోటు అని అర్థం. ఈ జీవులందరిలో అయనముగా, ఆశ్రయంగా, ఆధారంగా ఉన్నది ఎవరు? నారాయణి, సర్వజీవులకు ఆశ్రయశక్తి. ఇది రెండవ అర్థం. అంతేకాదు సృష్టికి పూర్వస్థితిలో జగత్తంతా జలమయమైపోయిందట. ఈ జలమయ స్థితికి నారం అని పేరు. అంతా నశించిపోయినా నశించకుండా ఆవిడుంది. అందుకే నారము నీరము రెండు ఒకటే. అలానే ప్రళయకాల జలస్థితి యందు ఎవరు ఉన్నారో అది నారాయణ, నారాయణి. అందుకే ప్రళయకాల జలముల యందు వటపత్రం మీద తేలియాడుతూ కనబడ్డ స్వామివారిని నారాయణ అన్నాం ఇక్కడ. అదే అమ్మవారు, ఇంకే భేదం లేదు. అందుకే నారాయణి రెండు భావాలు మనం చెప్పుకుంటున్నాం. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపోవై నరసూనవః తా యద శయనం పూర్వం తస్మాన్ నారాయణ స్మృత. ఇది నారాయణ. అందుకే పెద్దవాళ్ళు ఒక ఈ చెప్పిందంతా ఒక్క మంత్రంతో వేదం చెప్పిందండి. కార్యమంతా కారణమే వ్యాపించిందయ్యా. కుండలో మొదటి నుండి చివరి వరకు మట్టే ఉంది. కుండ లోపల మట్టే, కుండ బయట కూడా మట్టే కనబడుతుంది మనకి. అందుకే యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్ సర్వం. చూసారా? వ్యాప్య నారాయణ స్థిత. ఆ మాట ఇక్కడ నారాయణి. అందుకే మహానుభావుడు వ్యాసదేవుడు ఈ నారాయణ మాధుర్యం తెలిసి అంటున్నాడు. తెలిస్తే ఎంత ప్రేమగా అంటాను తెలుసా? నారాయణాయ నమ ఇత్యయమేవ సత్య సంసార ఘోర విషసంహరణాయ మంత్ర శృణ్వంతు భవ్యమతయో యతయోస్తరాగా ఉచ్చైస్తరాముపదిశామ్యహమూర్ధ్వబాహు. రెండు చేతులెత్తి చెప్తున్నాయనయ్యా, నారాయణాయ నమ, ఇది చాలు మన బతుక్కి అంటున్నాడు వ్యాసుడు. వారి ఇంకేం కావాలి? అంత ఉందిట ఇక్కడ. నారాయణాయ నమ అన్నాడు చూడండి జాగ్రత్తగా. అంతేగాని ముందు ప్రణవం చెప్పి తర్వాత నమో చెప్తే మాత్రం ఎలుగెత్తి చెప్పడం కాదు. ఎన్ని నియమాలు చూడండి, ఎంత జాగ్రత్తగా ఉంది. నారాయణాయ నమ, ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపం చేసుకోవచ్చు. ఇదే మహామంత్రం. ఏది చేత కాకపోతే నారాయణ నారాయణ లేదా నారాయణి నమోస్తుతే ఏదన్నా. అందుకే నారాయణ అన్న, నారాయణి అన్న అమ్మవారే. అందుకే నారాయణ నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి ఆశ్రయశక్తి కనుకనే సర్వశాక్తి హరేదేవి నారాయణ నమోస్తుతే. అయితే నారాయణి అనగానే విష్ణువు శివుడు, విష్ణువు అమ్మవారు అంతే కదా. కానీ శివుడు చెప్తున్నాడు కురుమ పురాణంలో చూడండి, అహం నారాయణో గౌరీ జగన్మాత సనాతని విభజ్య సంస్థతో దేవా స్వాత్మానం పరమేశ్వర రోదిన్యాఖ్యం యదుక్తం తే నాదస్తస్యోర్ధ్వ సంయుత. ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ నాదస్వరూపం గురించి చెప్తూ. అహం నారాయణ, ఎవరంటున్నారు ఈ మాట కూర్మ పురాణంలో? నేను నారాయణుణ్ణి, ఆనేనే గౌరీ జగన్మాత సనాతని. నేనే నారాయణుణ్ణి, నేనే జగన్మాతని. అందుకే విభజ్య సంస్థత దేవా స్వాత్మానం పరమేశ్వర, నన్ను నేను రెండు రూపాలు చేసుకున్నాను. నా శక్తిని రెండు రూపాలు చేశాను. పురుష రూపం విష్ణువు, స్త్రీ రూపం అమ్మవారు. ఇది మనం లలితోపాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం. ఆజ్యాశక్తి మహేశస్య చతుర్ధాభిన్న విగ్రహ పుంరూపాచ మదాత్మిక అని విష్ణువు చెప్తున్నాడు. అది మహేశస్య శక్తి, శివుని యొక్క స్వరూపమే నారాయణ నారాయణి. అందుకే ఇక్కడ లలిత ఉపాసన అంటే విష్ణు ఉపాసనే, ఇంకోటి కాదు. తెలుసుకోవాల్సింది పూర్తిగా విష్ణుతత్వమే. విష్ణువును ఉపాసించకుండా శివుడు తెలియడు గనక అది ఇక్కడ మనకి ఇదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ విషయం. అందుకే నారాయణి అనే మాటలో నారాయణ నారాయణి అని అమ్మవారు విష్ణువు ఇద్దరు స్ఫురింపబడుతున్నారు. ఇద్దరు శివుని యొక్క స్వరూపమే అని తెలియబడుతున్నారు. అందుకు ఆ శివజ్యోతికి నారాయణికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైన కార్యం ఇంతమంది సౌహృదయుల ముందు జరగబోతూ ఉన్నది. ఎప్పుడైనా సరే ఇది జగద్గురుపీఠం. జగద్గురువుల అనుగ్రహంతోనే ఋషిపీఠం నడుస్తున్నదన్న విషయం చాలామందికి తెలిసినది. ఋషిపీఠం అంటే పీఠం కాదని మళ్ళీ చెప్పుకుంటున్నాం. పీఠాలు పెట్టే శక్తి అస్మదాదులకు లేదు. ఋషిపీఠం అంటే భారతదేశం అనే అర్థం. మరొక్క మారు చెప్పుకుందాం. భారతదేశం గొప్పతనం చెప్పడం కోసం పెట్టుకున్న ఋషిపీఠం పత్రిక మొదలు అనేక పనులు చేస్తోంది. సుమారు రెండేళ్లే చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలామందికి తెలుసు. పత్రిక కూడా చాలామందికి వద్దకు వస్తుంది. ఇప్పుడు ఇంకా అనేక మార్పులు జరుగుతున్నది. ప్రజలకు ఉపయుక్తమైన పనులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చమని చేస్తున్నారు. ఋషిపీఠం అమ్మకాల ద్వారా సీడీలు కానీ పుస్తకాలు కానీ కాగితాల ద్వారా ప్రతి పైసా కూడా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి సేవా కార్యక్రమాలకి ఋషిపీఠం నిర్వహణకి మాత్రమే తప్ప వ్యక్తుల కోసం వినియోగింపబడట్లేదని చాలామందికి తెలుసు. ఇవాళ ఋషిపీఠం వరకు మంచి పని చేస్తున్నారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పనికొచ్చే పని. అదేమిటి అంటే అది ఇప్పుడు జరగబోతోంది. ఒక రెండు మంచి పుస్తకాలు, చిన్ని పుస్తకాలను ఆవిష్కరణ చేయబోతున్నాం. ప్రతి వారి చేతిలో ఉండవలసినది రానున్న ధనుర్మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయుక్తంగా ఉండే పుస్తకాలు రెండు ఏర్పాటు చేస్తున్నాం. దానికి ప్రధానమైన వ్యక్తులందరూ ఈరోజు అనుకోకుండా వచ్చారు. అందుకు ప్రధానంగా ఋషిపీఠం ట్రస్ట్ చేసిన దగ్గర నుంచి తాను స్వయంగా ప్రభుత్వం పెట్టిన కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఋషిపీఠం ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించి ఒక కుడి భుజంలో ఉన్నటువంటి ఆత్మీయులు శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా హరిప్రసాద్ గారు అనుమతితో వారు వాసవి బ్యాంక్ చైర్మన్గా ఉంటూ ప్రభుత్వం నియమించిన సమస్త బ్యాంకింగ్ సెక్టార్కి అడ్వైజర్గా ఉన్నటువంటి వారు. అదేవిధంగా శ్రీ విద్యోపాసంలో దిట్ట ఈ ప్రాంతం వారు కంచి మహాస్వామి వారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఆత్మీయులు శ్రీ మల్లాది సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు. వారు ఉభయలు ఇవాళ హైదరాబాద్ నుంచి కార్యక్రమానికి వచ్చారు. వారిద్దరిని వేదిక మీదకి రమ్మని కోరుకుంటున్నాం. ఇప్పుడు చేయబోయే పనికి కావలసిన పుస్తకాలు ఇక్కడే ఉన్నాయి. ఋషిపీఠం వారి బాధ్యత అది బయటకు తీసుకురావాల్సినది, దాన్ని పట్టుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఈ పీఠం నుంచి కదలకుండానే చేయాలని ఉద్దేశంతో లేచి నిలబడలేదు, అన్యథా ఎవరూ భావించవద్దు. ఇందులో ఉన్న వాటిని ఆవిష్కరించవలసిందిగా మాకు ఆత్మీయులు, ఇప్పుడు అనుబంధం కాదు సుమారు 10 ఏళ్ళు అనుకుంటా అప్పటి నుంచి నా సీడీలు పుస్తకాలు అన్నీ వారికి చాలా ప్రీతికరమైనవి, అమ్మ ఆరాధన వినేవారని చెప్పేవారు. అత్యంత ఆప్తులు నాకు వారు శ్రీ హరిప్రసాద్ గారు. వారి బంగారు చేతులతో ఇందులో ఉన్న రెండు పుస్తకాలను ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆవిష్కరించే ముందు ఆ పుస్తకాల గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో ఒక పుస్తకం తిరువెంబావై తిరుప్పావై కలిపి తెచ్చిన పుస్తకం, చాలామందికి తెలిసి ఉంటుంది. ధనుర్మాసంలో అందరూ తిరుప్పావై పారాయణ చేస్తారు, కానీ తిరువెంబావై అని ఒక ఉన్నది. చరిత్ర చెప్తున్నది తిరుప్పావై కంటే పూర్వం తిరువెంబావై అని. ఇది మాణిక్యవాచకుడు అనే మహానుభావుడు అరుణాచల క్షేత్రంలో తిరువెంబావై వ్రతాన్ని ఆవిష్కరిస్తూ మొత్తం 26 కీర్తనలు రచించాడు మహానుభావుడు. ఇవన్నీ కూడా ధనుర్మాస వ్రతం. శివునికి ధనుర్మాస వ్రతం చాలా ప్రీతి. మనం అనుకుంటాం కార్తీక శివుడికి, ధనుర్మాసం విష్ణువుకి అని. కానీ కార్తీకం దామోదరునికి ప్రీతి, ధనుర్మాసం శివప్రీతి అని కూడా చెప్పారు. అందుకే ధనుర్మాసంలోనే మార్గశీర్ష ఆర్ద్ర నక్షత్రంలో అరుణాచలేశ్వరునికి ఆరాధన జరుగుతుంది. ధనుర్మాసంలోనే అమ్మవారికి అయ్యవారికి వివాహం జరిగింది, శివవార్త కళ్యాణం. ఆ రహస్యం తెలిసిన మహానుభావుడు మాణిక్యవాచకుడు సిద్ధపురుషుడు, ఆయన పాశురములు రచించారు. దానికి తిరుప్పళి ఎలుచ్చి అని ప్రభాత గీతములు కలిపితే మొత్తం నెల, అది మాసవ్రతం. వీటిపై తిరువెంబావై అనే పేరుతో ఒక ఉపన్యాసం ఇవ్వడం కొన్ని రోజులు జరిగిన భాగ్యం నాకు కల్పించాడు పరమాత్మ. తిరువెంబావైపై కూడా ఉపన్యాసం ఇచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఆ సీడీలు ఇక్కడ దొరుకుతుంటాయి. అయితే అది వచ్చిన దగ్గర నుండి అందరూ తిరువెంబావై కూడా చదువుకోవాలి చదువుకోవాలి, పారాయణ చేయాలంటే చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. ఆయన తిరుప్పావి తిరువెంబావి రెండూ చదవమని ఆజ్ఞాపించి తమిళంలో ఈ రెండు పుస్తకాలను తీసుకువచ్చారు. ఆ స్ఫూర్తితోనే ఒకే పుస్తకంలో తిరుప్పావి తిరువెంబావి రెండు మూలము, దానికి తెలుగు అనువాదము ఆ భాషా కోవిదుల చేత చేయించి అత్యంత సులభ శైలిలో దాన్ని అందించడం జరుగుతున్నది. అదొక పుస్తకం. రెండవది ఇవాళే అప్పయ దీక్షితుల వారి ప్రస్తావన మనకు వచ్చింది. అప్పయ దీక్షితుల వారు ఆదిశంకరుల తర్వాత అంతటి వారు. అందుకే శృంగేరి జగద్గురువులు కూడా వారికి సంబంధించిన విషయంలో అనేకం చెప్తూ ఉంటారు. అంత మహాత్ములు సిద్ధపురుషుడు. ఆయన ఒక అత్యద్భుతమైన గ్రంథరాశి చాలా రచించాడు. 104 యజ్ఞాలు 104 గ్రంథాలు అందించిన మహానుభావుడైన ఆయన రచించిన గ్రంథాల్లో ఇప్పటికి కొన్ని మేము ఋషిపీఠం తరఫున తీసుకురావడం జరిగింది. ఇవి నిజానికి అందరూ హాయిగా చదివేసుకునే పుస్తకాలేం కాదు. అయినా వ్యయప్రయాసాలు కోర్చి ఎందుకు చేస్తున్నామంటే మహర్షుల పరిశ్రమ మనకు తెలియాలి. వాళ్ళు తపశ్శక్తిని చిన్న చిన్న శ్లోకాల్లో ఇచ్చేశారు, మనకు అర్థం కాకపోయినా చదివితే ధన్యులమైపోతాం. అలాంటివి ఉన్మత్త పంచాశతి అనే ఒక గ్రంథము, అదేవిధంగా వరదరాజస్తోం అనే రెండు గ్రంథాలు ఇదివరలో విడుదల చేశాం. కొద్ది కాలం క్రితం ఒక అత్యద్భుతమైన విషయం శివతత్వ వివేక నిర్ణయం అనే పేరుతో అప్పయ దీక్షితుల వారు రచించినటువంటి శివతత్వ ప్రతిపాద్య గ్రంథాన్ని తెలుగు చేయడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ ఆవిష్కరించబడుతున్నది ఏమిటంటే యజ్ఞముల యందు శివుడు ఆరాధింపబడుతున్నాడనే భావంతో యజ్ఞము తత్వ రహస్యాలన్నింటినీ కూడా కొన్ని చిన్న శ్లోకాల్లో రచించారు అప్పయ దీక్షితుల వారు. యజ్ఞముల యందు చెప్పబడ్డ ఈశ్వరతత్వం, అది చదివితే అనేక యజ్ఞములు చేసిన ఫలితం ఆ స్తోత్రాల్లో వచ్చేస్తుంది. దానికి వ్యాఖ్యానం చాలా విశేషమైనది. ఇది నిజానికి ఇప్పుడు ఆ యజ్ఞశాస్త్రం అంతా పోయింది. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ వ్యాఖ్యానాన్ని తెలుగు చేయగలరు, చెప్పగలరు. మామూలు పండితులు చెప్పలేరు. దాని పూర్వమీమాంసా శాస్త్రం. అర్థం తెలుసుకోవాలంటే అంత లోతుంది. శ్లోకం చదువుకోవాలంటే హాయిగా చదువుకుని యజ్ఞఫలం అంతా పొందవచ్చు మనం. అలాంటి శ్లోకములు ఒక దగ్గర చక్కగా కూర్చి వాటి అర్థాన్ని రాయగలగాలంటే మామూలు పాండిత్యం చాలదు. అటు యజ్ఞ సంబంధమైన పూర్వమీమాంసా శాస్త్రంలో పాండిత్యం ఉండాలి, వేదాంత శాస్త్రాన్ని గురు పరంపరగా నేర్చుకుని ఉండాలి, స్వయంగా కృషి చేస్తున్న ఉపాసకులై ఉండాలి. ఇన్ని లక్షణాలు కలిగిన వారు ఎవరా అని వెతుక్కుంటే నాకొక మహాత్ములు కలిశారు. వారు మాత్రం చూడ్డానికి మాత్రం మిత్రులని చెప్పాలి, కానీ పాండిత్యం మాత్రం గురుస్వరూపంగా ఉంది. వారు ఒక పీఠాధీశ్వరుల దగ్గర పరంపరగా విద్యను నేర్చుకున్నటువంటి మహాత్ములు. వారు విజయవాడలో ఉన్నటువంటి సంస్కృత విద్వాంసులు శ్రీ ధూళిపాల రామకృష్ణ గారు వారి గ్రంథాన్ని అనువదించారు. ఇప్పుడు శివమహిమ కలికాస్తుతి అని పేరు, దాని పేరు యజ్ఞం గురించి రచించింది. ఇదివరకు శివతత్వ వివేక నిర్ణయం కూడా వారే రచించారు. నిజానికి అప్పుడు కేవలం పుస్తకం తెచ్చాం ఆవిష్కరణ చేయలేదు, ఎందుకంటే అమ్మ పీఠం ఇది నాకు ఒక మాతృపీఠంలాగా అనిపిస్తుంది గనక ఇక్కడింత చనువుతో హరిప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆత్మీయతని అనువుగా తీసుకుని, అలుసుగా కాదు అనువుగా తీసుకుని ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకు శ్రీ రామకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుకుంటున్నాం. ఇదే సమయంలో ఋషిపీఠం నుంచి పత్రిక ఇప్పటికి 15 ఏళ్ళే వస్తుంది, చాలామందికి తెలుసు. అప్పటి నుంచి ఋషిపీఠం నుంచి ప్రతి పుస్తకాన్ని తనది అనే ఆత్మీయంగా తీర్చిదిద్దుతూ ఋషిపీఠంలో ప్రధాన భాగంగా ఉంటూ ఉన్న నా ఆత్మీయ మిత్రులు శ్రీ రాము గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. ఇప్పుడు పుస్తకాలు కూడా వారే తీర్చిదిద్దారు. వీరందరి సమక్షంలో ఇప్పుడు పుస్తకావిష్కరణ మన హరిప్రసాద్ గారు చేస్తారు. అది యజ్ఞస్వరూపం కనుక మొత్తం అగ్నిహోత్రం చిత్రీకరణ అంతా జరిగింది. రామకృష్ణ గారు ఇచ్చిన సూచనని అందిపుచ్చుకుని అంత గొప్పగా చిత్రీకరణ చేసినటువంటి వారు మా రాముగారు ఇక్కడే ఉన్నారు. ఇలా అన్నిటినీ ఆయన చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు గ్రంథాలని ప్రథమంగా ఒక ఉత్తముని చేతిలో పెట్టాలి గనక ఆ గ్రంథాన్ని ముందుగా ప్రథమ ప్రతి స్వీకరణ కోసం వారి పేరు మా గురుతుల్యమైన భావన తప్ప పేరు గుర్తుండదు. వల్లీశ్వర గారు పక్కన కూర్చున్న మహాత్ములు వారు విజయవాడ నుంచి వచ్చారు. శ్రీ విద్యోపాసకులు సచ్చిదానందమూర్తి గారు, సరిపోయింది, సత్యనారాయణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రథమ ప్రతిని వారి చేతులకు అందించవలసిందిగా హరిప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. వల్లీశ్వర శర్మ గారు నిత్యా వల్లీశ్వర్. ఇప్పుడు మీరు వారు హరిప్రసాద్ గారికి ప్రతులు. ఇప్పుడు అందరి సమక్షంలో ఈ గ్రంథాన్ని ఇంత చక్కగా రచించినటువంటి పండితులు మహాత్ములు వారికి ఈ పీఠంపై సత్కరించుకుని ఋషిపీఠం ధన్యతను పొందుతోంది. వారికి సత్కార కార్యక్రమాన్ని హరిప్రసాద్ గారి చేతుల మీదుగా సూర్యనారాయణ గారు వాళ్ళు నిర్వహింపజేస్తారు. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రణః సంతు పుత్రణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణమూస్తే. చలితా మహాత్రిపుర సుందరీ శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవత శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతే హర హర మహా.